ఎండోక్రైనాలజీ సైకాలజీ ఒకటి, ఫ్యూచర్ ఎవల్యూషన్, తర్వాత కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్, తర్వాత అంతేత న్యూ ఇరా ఎడ్యుకేషన్ లో ఇవి మూడు ఇంపార్టెంట్, ఎండోక్రైనాలజీ, కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్, రైట్ రిలేషన్షిప్. అందులో మళ్ళా చాలా చెప్పాను నేను మీకు, ఎండోక్రైనాలజీలోనే సైకాలజీ కూడా వస్తుంది. ఇంకేంటి, ఎండోక్రైన్ గ్లాండ్ సెక్రేషన్ బట్టి నీ మైండ్ మారుతుంది అలా అనమాట. దాన్ని బట్టి ఎవల్యూషన్ ఉంటుంది, అంటే ఎండోక్రైనాలజీ, ఎండోక్రైనాలజీ నుంచి సైకాలజీ, సైకాలజీ నుంచి ఫ్యూచర్ ఎవల్యూషన్, అదంతా ఒక స్టెప్ అనమాట. అయితే ఒక్కొక్కళ్ళు అలా చెప్పుకుంటూ వెళ్ళిపోండి. ఆ మూడు న్యూ ఇయర్ ఎడ్యుకేషన్ కూర్చున్నాయి, న్యూ ఇయర్ ఎడ్యుకేషన్, ఎండోక్రైనాలజీ, ఎండోక్రైనాలజీ, కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్, రైట్ రిలేషన్షిప్, ఈ మూడే. మళ్ళా నేను చెప్పింది ఎక్కడికో మీరు తీసుకుపోతున్నారు అని చేత ఐ వాంట్ టు పుట్ ఇన్ లైన్ అని చేత చెప్పండి. ఒకళ్ళే ఒకళ్ళే వెనకాతల మూడు చెప్పండి. కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్, రైట్ రిలేషన్షిప్. గబగబా చెప్పుకుంటూ వెళ్ళిపోతే నేను న్యూ ఇరా ఎడ్యుకేషన్ నెంబర్ వన్ ఎండోక్రైనాలజీ, నెంబర్ టూ కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్, నెంబర్ త్రీ రైట్ రిలేషన్షిప్, అది చెప్పాలి మీరు. ఓ పని చేద్దాం, మనం బట్టి కొట్టుకుందాం. ఇంకేంటి, మీ అంతటి మీరు చెప్పడం కష్టం, అంటే 24 సార్లు చేద్దాం చెప్పండి. న్యూ ఇరా ఎడ్యుకేషన్ వన్ ఎండోక్రైనాలజీ, టూ కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్, త్రీ రైట్ రిలేషన్షిప్. న్యూ ఇరా ఎడ్యుకేషన్ నెంబర్ వన్ ఎండోక్రైనాలజీ. చేతులు ఎలా కట్టుకోండి, చేతులు ఎలా కట్టి చెప్పండి. మొదటిది ఎండోక్రైనాలజీ, రెండు మూడు మళ్ళీ అలా కాదు, న్యూ ఇరా ఎడ్యుకేషన్ నెంబర్ వన్, మళ్ళీ న్యూ ఇరా ఎడ్యుకేషన్ చెప్పండి. లైన్ గా చెప్పలేరా, ఎవరి సీవుడు మూడో తట్టుంది వాడు ఏదో అంటాడు, అసలు మీకు చెవులు లేవా ఏంటి? న్యూ ఇరా ఎడ్యుకేషన్ నెంబర్ వన్ ఎండోక్రినాలజీ, నెంబర్ టూ కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్, నెంబర్ త్రీ రైట్ రిలేషన్షిప్. చెప్పండి అది. Thank you. ಮಳೆ. ಮಳೆ ఇప్పుడు ఎండోక్రినాలజీ మీకు చెప్పాలి అంటే కనీసం మీరు ఎండి ఎండోక్రినాలజీ చేసి ఉండాలి. సైకాలజీ గురించి చెప్పాలంటే మీరు కనీసం ఎంఎస్ సైకాలజీ అయి ఉండాలి, లేకపోతే ఏం అర్థం కాదు. చేత మీరు చెప్తున్నది ఆ స్వీప్ అర్థం అవుతే మీరు టైం ఇలా వేస్ట్ చేసుకోరు, అందుకు చెప్తున్నాను. చేత ఎండోక్రినాలజీ గురించి మీరు ఏం నేర్చుకున్నారు అన్నది ఇంపార్టెంట్. ముందు థియరీ తెలియాలి, తర్వాత ప్రాక్టికల్ తెలియాలి. చేత ఇట్ ఇస్ హ్యూజ్ సబ్జెక్ట్. ఈ హ్యూజ్ సబ్జెక్ట్ కి మూడు టూల్స్ ఉన్నాయి, జపము, ప్రాణాయామము, ధ్యానము. చెప్పండి మూడు టూల్స్ ఏంటి? జపము, మళ్ళీ దేనికి ఇవి? అంతేనా? ఎండోక్రినాలజీ ఒకటేనా? ఏంటి మొత్తం న్యూ ఇయర్ ఎడ్యుకేషన్ లో ఏమున్నాయి? ఈ మూడింటికి ఇవి మూడు టూల్స్, ఈ మూడే ఉపయోగిస్తాం. ఫోటో క్లాస్ చదువుతున్న వారికి కాగితం పెన్ను ఇంకా కావాలి, బిఎస్సి పరీక్షలు రాస్తున్న వాడికి కాగితం పెన్ను ఇంకు కావాలి, రీసెర్చ్ స్కాలర్ కి సేమ్ టూల్స్. అంచేత సేమ్ టూల్స్ జపము, ప్రాణాయామము, ధ్యానం. అవి టూల్స్ లాగా మీరు వాడటం లేదు, వ్యాసాలు వేస్తున్నారు. ఎందుకు వాడుతున్నారు కూడా మీకు తెలియదు. ప్రైమరీ స్కూల్లో లేకపోతే నర్సరీ క్లాసెస్ లో ఆ కాగితం ముక్క ఇస్తారు, ఆ పెన్ను ఇస్తాడు, వాడు ఇష్టం వచ్చేట్టు బొమ్మలకి ఇస్తాడు. దీని ఇస్తావా గీనివా? ఎందుకు దీని ఇస్తాం? కంట్రోల్ వస్తుందని. కానీ వాడు ఓటో క్లాస్ లోను అదే గీసి ఎంఎస్సీ వరకు కూడా 20 ఏళ్ళు నేను అలాగే పిచ్చి గీతలు గీస్తూ ఉన్నానంటే వాడిని ఏమంటాం? మూర్ఖుడు అంటాం. మరి మీరు అనేక జన్మలు బట్టి భారతీయులు 5000 సంవత్సరాల నుంచి ఈ జపము చేస్తూనే ఉన్నారు, ప్రాణాయామాలు చేస్తూనే ఉన్నారు, ఇంకా ధ్యానము చేస్తూనే ఉన్నారు. నోరు ఎందుకంటే పిచ్చి గీతలు గీస్తున్నారు మీరు, దానికి క్లాసెస్. కానీ ఓటో క్లాస్ లో పిచ్చి గీతలు గీస్తున్నవాడు పోస్ట్ గ్రాడ్యుయేట్ 1 సంవత్సరంలో అవడు, కొన్ని సంవత్సరాలు పడుతుంది. మీరు కానీ నిజంగా నాతో పాటు ఈక్వల్ గా కష్టపడగలిగితే 3 ఏళ్లలో మీకు గురువులు చెప్పింది అర్థమైపోయి మీరు రీసెర్చ్ స్కాలర్స్ గా మారగలుగుతారు. కానీ సీరియస్ గా ఎప్పుడో ఒకసారి వచ్చి కొండెక్కాలి అక్కడ. కానీ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ రోజు వస్తున్నారు హైదరాబాద్ నుంచి, అక్కడ నుంచి ఇక్కడికి. మీరు వారానికి ఒక రోజు రావడానికి చాలా గందరగోళం పడిపోతున్నారు. కొంచెం మారాలి మీరు. మారకపోతే నేను చెప్పాగా నా విధానం మార్చేసుకున్నాను. నేను మీరు ఓటో క్లాస్ పిల్లలాగే ట్రీట్ చేస్తాను మిమ్మల్ని అంటిల్ యూ గెట్ ద సబ్జెక్ట్. ఇంతకీ న్యూ ఇరా ఎడ్యుకేషన్ అంటే కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ అనేటటువంటిది ధ్యానం వల్ల వస్తుంది. ఇంకేత కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ ధ్యానము ఒకదానికొకటి, రైట్ రిలేషన్షిప్ ప్రాణాయామం, ఎండోక్రినాలజీ జపము. ఇంకేత ఎండోక్రినాలజీ జపము రాసుకోండి. అది ఎండోక్రినాలజీ ఈజ్ డెవలప్డ్ బై జప. ఎండోక్రినాలజీ వల్ల ఏమవుతుంది? మన బాడీలో ఉన్నటువంటి పరిస్థితులు మారుతాయి కదా. ఎండోక్రినాలజీ అంటే అంతే కదా, మన బాడీలో ఉన్నటువంటి పరిస్థితులు మారుతాయి. మరి జపం వల్ల ఏం మారుతున్నాయి మనకి? దేవుడికి తెలియాలి. మనం గాయత్రి మంత్రం చేసేవాళ్ళు గాయత్రి మంత్రం చేస్తున్నారు, మహాలక్ష్మి చేసేవాళ్ళు మహాలక్ష్మి చేస్తున్నారు. ఏం మార్పు వస్తుంది ఆలోచిద్దాం. కానీ వ్యూ బేసిక్ గా మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, వెన్ ఎవర్ యూ డూ జప యువర్ కాన్షియస్నెస్ చేంజెస్ బికాస్ ఆఫ్ ఎండోక్రైన్ సెక్రీషన్. అంచేత నువ్వు జపం చేస్తున్నప్పుడు నీ ఎండోక్రైన్స్ సెక్రీట్ చేయకపోతే ఆ జపం వేస్ట్. కరెక్ట్ ఆ జపం వేస్తేనే మనం రైఫిల్ షూటింగ్ అది వార్లో చేస్తున్నప్పుడు నువ్వు ఎవరికైనా గుండెచ్చి కొడితే వాడు టక్ మన వాడు హృదయంలో పడిపోయి వాడు ఆరుస్తూ పడిపోలేదనుకోండి, సినిమాల్లో చూస్తారు కదా ఎలా పడిపోతాడు, పడిపోలేదంటే ఆ బుల్లెట్ వేస్తేగా. మరి ఆ బుల్లెట్ కరెక్ట్ గా వాడి హార్ట్ కి తగలటానికి వాడిని మిలిటరీలో చేర్పించేసి పదనైనా నువ్వు వెళ్ళిపో అంటారా, ఏం చేస్తారు? మీకు తెలుసు చాలా మందికి రైఫిల్ షూటింగ్ చేస్తూ ఉంటే కాలర్ బోన్ విరిగిపోతుంది, చాలా జాగ్రత్తగా ఉండకపోతే కాలర్ బోన్ విరిగిపోతుంది, ఇంకోటిని చంపడం తర్వాత ముందు నీ కాలర్ బోన్ విరుగుతుంది రైఫిల్తో. అది ఎన్ని రోజుల్లో నేర్చుకుంటాడు వాడు రైఫిల్ ఇచ్చేస్తే సినిమాలో ఇలా ఇలా ఎన్నాళ్ళు పడుతుంది అంటారు మీ ఉద్దేశం? వాడికి కనీసం 2-3 ఏళ్ళు ట్రైనింగ్ ఇస్తారు వాడికి, అప్పుడు కూడా మిస్ అవ్వచ్చు వాడు కదా. అంచేత మీరు జపం యొక్క ట్రైనింగ్ అవ్వటంలే మీరు జపం చేస్తున్నాం అనేటటువంటి ఒక బ్లెస్డ్ ఇగ్నోరెన్స్ అనమాట. ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్ అని మా నాన్నగారు చెప్తా ఉండేవారు. తెలియకపోతే ఏమో మీకు చాలా బాధ్యత, మేము ఇంత జపం చేసినా మాకు ఫలితం రాలేదు అని దేవుడి మీద అలగటం, దేవుడికి కిందికి చేయాలో నాకు అర్థం కాదు, నువ్వు జపం చేస్తే ఆ దేవుడు గారు అసలు మీకు సేవకుడుగా చేతులు కట్టుకుని ఎందుకు ఉండాలో నాకు ఇంతవరకు అర్థం కాలే. చాలా చోట్ల నేను సాయి పారాయణ చేయమంటే సాయే చేయించుకుంటాడండి మా చేత, అంటే నువ్వు అంత గొప్పవాడి అనమాట, నీ చేత సాయి పారాయణ చేయించుకోవాలి, సిగ్గుండాలా, ఎందుకు చేయించుకుంటాడు? నువ్వు చేయకపోతే ఏంటి సాయికి? మీరు చేయకపోతే సాయికి ఏమైనా లాసా? ఎవడి కోసం చేస్తున్నావు నువ్వు సాయి పారాయణ? నీకోసం చేసుకుంటున్నావు, అది సాయి చేయించాలట వాడి చేత. చాలా మంది అంటారు మా గురువు గారు మీ పని చేయటానికి నాకు శక్తి, నీకు శక్తి నేను ఇచ్చేది ఏంటి, నా అంత శక్తి ఉంటే నీకు ఇచ్చేది, నేను నీకిందుకు ఇచ్చి వేస్ట్ చేసుకుంటా, నేనే వాడుకుంటా. పాయింట్ అర్థమైందా? వెరీ సిల్లీ ఆస్కింగ్. అసలు అలాంటి పిచ్చి పిచ్చి అడగకండి, నేను మూడు వస్తే తిట్టేస్తా కూడా, నేనే శక్తి ఇవ్వలేను నేను మీకు, మీరు శక్తి సంపాదించుకోవాలి, యు హావ్ టు గెయిన్ యువర్ ఓన్ పవర్. మీకు నేను శక్తి ఇచ్చి చేయిస్తే ఖచ్చితంగా నా 90% శక్తి వేస్ట్ అయిపోతుంది మీలో పోస్తే, అన్ని చిల్లులేగా. అంచేత నో ఫూల్ ఆఫ్ ఎ గురు విల్ గివ్ హిజ్ ఎనర్జీ టు ఎనీ డిసైపుల్, అండ్ ఇఫ్ హి గివ్స్ హిస్ ద గ్రేటెస్ట్ ఫూల్ ఆన్ ఎర్త్, హీ కాంట్ బి ఎ గురు, హీ కాంట్ బి ఎ గురు. ఎనర్జీ వేస్ట్ అయ్యే చోట ఎందుకు పోస్తాడు, ఎక్కడ పోస్తాడు గురు? అంచేత నీ చేత సాయి చేయించుకునే కర్మ సాయికి లేదు. సాయి అంటే నా ఉద్దేశం ఏంటి, ఆల్ గురుస్, మీరు ఏ గురువుకి శిష్యులైనా. ఇంకొక జస్ట్ లైక్ ఎన్ ఇంజనీరింగ్ స్టూడెంట్, జస్ట్ లైక్ ఏ మెడికల్ స్టూడెంట్, హార్డ్ వర్క్ చేయండి, కష్టపడండి. మీకేం తెలియదు స్పిరిచువలిజం లో, ఓనామాలు కూడా రావు మీకు, తెలుసుని అనుకుంటారు. 99% సక్సెస్ఫుల్ పీపుల్ ఇన్ స్పిరిచువలిజం ఆర్ ఐటీఐ స్టూడెంట్స్, నాట్ ఐఐటీ స్టూడెంట్స్. తేడా తెలుసు ఐఐటీ ఐటీఐకి? మీలో ఎంతమందికి ఐటీఐ ఐఐటీకి తేడా తెలుసు? చేతులెత్తండి. పర్వాలేదు, కొంతమందికి అర్థం అవుతుంది. ఐటీఐ అంటే ఏంటంటే 8వ క్లాస్ ఫెయిల్ అయ్యాక ఫిట్టరు ప్లంబరు ఏదో ఉంటుందే అవంతా బాధుడు అని, వీరబాధుడు. అట్లా వాళ్ళకి ఒక సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ కానీ అది కూడా ఉండదు, మేజర్ లైన్స్ చెప్పి ఇది ఇలా ఉంటే ఇక్కడ బాధే ఇక్కడ. నేను ఎలక్ట్రోకెమిస్ట్రీలో పిహెచ్డి చేశాను బెనారస్ హిందూ యూనివర్సిటీలో. మా కాలేజీలో ఎలక్ట్రీషియన్, ఐటీఐ ఎలక్ట్రీషియన్. నేనేమో నాయన ఈ ప్లగ్ ఇది పనికిరాదయ్యా బాబు, నువ్వు ఈ ప్లగ్ మార్చేయాలి అన్న, నీ కెరీర్ మాస్టర్ నేను కెమిస్ట్రీ కదా చెప్తాను, నాకు ఎలక్ట్రో కెమిస్ట్రీ రాదుగా, ఆంపియరేజ్ అని ఉంటుంది, వోల్ట్స్ అని ఉంటుంది, రెసిస్టెన్స్ అని ఉంటుంది, ఈ ప్లగ్ బాధాలండి, ఈ ప్లగ్ని నైస్ గా పెట్టడం కుదరదండి అన్న. మీకు అర్థమైందా? స్పిరిచువలిజం లో మీ వ్యాసాలన్నీ ఎందుకుంటున్నాయంటే ఐటీఐ వాళ్ళు మాట్లాడుకుంటే ఇలాగే ఉంటుంది, ఆల్ ద గురుస్ దట్ యూ సీయింగ్ టీవీ ఆర్ ఐటీఐ గురుస్, ఐఐటి గురు టీవీలో రాడు. బై ఛాన్స్ నేను వచ్చాను అనుకోండి, నా లెవెల్ పడిపోయింది అనమాట ఆ క్లాస్ వరకు. అర్థమైందా ఎందుకు? పాయింట్ అర్థమవుతుందా? యు ట్రై టు థింక్ ఇట్ యాజ్ ఎ సబ్జెక్ట్, ఏ ఒక్కటి తెలిస్తే అన్ని తెలుస్తాయో అని డెఫినేషన్ ఇస్తారు స్పిరిచువలిజంకి. ఏది తెలిస్తే అన్ని తెలుస్తాయి. దానికి బేసిక్ ఏంటి అంటే మీ ఎండోక్రైన్ సిస్టమ్ మారాలి. ఎండోక్రైన్ సిస్టమ్ మారితే తప్ప మనిషి ఇంటెలిజెంట్ అవ్వడు. అది ఏ డాక్టర్ అయినా అడగండి తెలుస్తుంది, కానీ అన్ఫార్చునేట్లీ వాళ్ళకి తెలీదు ఎండోక్రైన్ సెక్రీషన్స్ ఎలా మార్చాలో. ఏమైంది వాళ్ళ పరిస్థితి, తక్కువ సెక్రీషన్ వస్తే హైపో, ఓవర్ సెక్రీషన్ వస్తే హైపర్. అంటే ఎక్కువైనా ప్రమాదమే తక్కువైనా ప్రమాదమే. నువ్వు ఎలా ఉన్నావు, అలా ఎందుకున్నావు అంటే నీ హార్మోన్ సెక్రీషన్స్ అలా ఉన్నాయి. ఇంతవరకు మీకు అందరికీ అర్థమైందో చెప్తున్నది, అర్థం కాకపోతే అడిగి అర్థం చేసుకోండి, లేకపోతే తర్వాత క్లాసులు మీకు చచ్చినా అర్థం కావు. చేత యూ హ్యావ్ టు లెర్న్ ఇట్ స్లోలీ. మేము ఫాస్ట్ గా వెళ్ళిపోతాం అంటే కుదరదు. అర్థమైంది అనుకునేవాళ్ళు మధ్య మధ్యలో వాళ్ళకే ఆశ్చర్యం వేస్తుంది, మాకు తెలియదు అని. అంటే అది అర్థమైంది అనుకోకండి. ఎండోక్రైన్ సెక్రీషన్ వల్ల నువ్వు ఎలా ఉన్నావో అలా ఉన్నావు. ఈ పాయింట్ అర్థమైందా? ఈ ఎండోక్రైన్ సెక్రీషన్ 7 గ్రంథుల ద్వారా జరుగుతుంది మన శరీరంలో. ఆ 7 గ్రంథుల ద్వారా జరిగేటటువంటి మన శరీరంలో ఉండేటటువంటి గ్రంథుల్ని ఎలా కంట్రోల్ చేయాలో చెప్పేటటువంటిది ఈ ఫిగర్. ఇదేం దేవతా విగ్రహం ఏం కాదు, ఇది వాటికి ఆయుధాలు ఉన్నాయి పక్కన. ఎవడైనా ఒక డాక్టరు ఆపరేషన్ చేయాలంటే ఆయుధాలు లేకుండా చేయలేడు కదా. మీరు దేవతని పెట్టేస్తారు, ఆ దేవత ఆయుధాలే మీకు తెలియవు. ఆయుధాలంటే ఏంటి? ఇన్స్ట్రుమెంట్స్. ఇన్స్ట్రుమెంట్స్ అంటే పనిముట్లు. ఆ పనిముట్లు నువ్వు ఉపయోగించుకోవాలి. ఆ దేవత చేతిలో ఉన్న పనిముట్లు దేవత చేతిలో ఉంటే నీకేం లాభం? నీ చేతిలోకి రావాలి. మన బాడీలో ఉన్నటువంటి ఆ ఎండోక్రైన్స్ ఎలాగా మనం సెక్రెట్ చేసుకోవాలో అనేది మన ఋషులు కనిపెట్టింది. ఏంటంటే బాడీలో వాక్ ద్వారా సెక్రీషన్స్ ని మార్చవచ్చు, ఇమాజినేషన్ ద్వారా సెక్రీషన్స్ ని మార్చవచ్చు. వాక్ ద్వారా మార్చవచ్చు, ఇమాజినేషన్ ద్వారా మార్చవచ్చు. ఆ సైన్స్ అర్థం చేసుకోండి. అది మీకు ఇంత ఈజీగా కాదు. తర్వాత మీరు ఎండోక్రైనాలజీ చదవాలి. మీరు మీకు తెలియాలి మీ బాడీలో ఎండోక్రైన్ సిస్టమ్ ఎలా ఉన్నదో. అంటే ఇప్పుడున్నటువంటి మెడికల్ పీపుల్ కంటే కూడా మీకు ఎక్కువ తెలియాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా గురువుకి డాక్టర్ల కంటే ఎక్కువ తెలుసు హ్యూమన్ బాడీ సిస్టమ్ గురించి. అందుకే డాక్టర్లు నయం చేయలేనటువంటి అనేక రోగాలు గురువులు నయం చేశారు. స్టోరీస్ నేను చెప్పక్కర్లేదు కదా. వెంకటేశ్వర స్వామి నయం చేసిన ఉన్నాయి కర్నూలులో, ఆయనవరు రామిరెడ్డి తాత నయం చేసిన రోగాలు ఉన్నాయి. ఇంచెట్ డోంట్ థింక్ ఇట్ ఈస్ దే బ్లెస్సింగ్ దే నో హౌ టు కంట్రోల్ యువర్ ఎండోక్రైన్ సిస్టమ్. అది యాజ్ ఎ సైన్స్ మీరు నేర్చుకోవాలి. ఇప్పుడు ప్రపంచానికి ఇంకా ఈ సైన్స్ తప్ప మిగతాదంతా వచ్చేసింది వాళ్ళకి. మెడిసిన్, సైకాలజీ అంతా వాళ్ళు పరాకాష్ఠ కలిపారు. ఇంకా అక్కడ వాళ్ళు నేర్చుకోగలిగేది ఏం లేదు. మనము చెప్పగలిగేది చాలా ఉంది. మీరు వాళ్ళ వెనకాతల పరిగెట్టకుండా వాళ్ళు చెప్పింది చదువుకున్న తర్వాత ఈ తర్వాత ఇది ఉంది అని చెప్పాలి మీరు. మరి మీలో ఎంతమంది ఆ లెవెల్కి వస్తారు అన్నది, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ముసలాళ్ళైనా మీరు సిన్సియర్ గా ఉంటే చాలు మీరు వచ్చేస్తారు. ఎండోక్రినాలజీకి ఏమని చెప్తున్నా నేను, వాక్, ఇమాజినేషన్. ఎండోక్రినాలజీ అంటే ఏంటి? భయపడతాం అనుకో. ఎందుకు భయపడతాం? బికాస్ ఆఫ్ యువర్ అడ్రినల్ సెక్రీషన్. తర్వాత అవి చూద్దాం. మీరు ఆ టెక్నికల్ జార్గన్ అనవసరం. మన శరీరంలో ఎక్కడో ఒక చోట కొన్ని హార్మోన్స్ స్రవిస్తే నీకు భయం వేస్తుంది. స్రవించకపోతే భయం వేస్తుంది. కానీ ఈ భయపెట్టేవి భయపడకుండా ఉండేటటువంటి సెక్రీషన్స్ రెండు ఒకటే. తమాషా అది. ఏ ముళ్ళు నీకు గుచ్చుకుని నొప్పి కలగజేస్తుందో అటువంటి ముళ్ళే ఇంకో దాన్ని తీసుకుని నొప్పి చేసేటటువంటి ముళ్ళుని తీసేస్తాం. ఇంచేత మీరు గాభరా పడకండి. భయపెట్టే సెక్రీషన్సే భయాన్ని కూడా పోగొడతాయంటే అర్థమైందా మీకు? యోగా ఇది. ఇంచేత మొత్తం భగవద్గీతలో వాడు ఆ ఎడ్రినల్ సెక్రీషన్స్ గురించి మాట్లాడతాడు. నేను యుద్ధం చేయను, నాకు భయం వేస్తోంది, నా చేతులు కాళ్ళు వణుకుతున్నాయి, వేపదిష్టి శరీరమే రోమహర్షస్య జాయతే గాంధీవం సంస్కృతే హస్తాత్. ఎవరి గురించి చెప్తున్నాను? అర్థమైంది కదా. చేయి వణికిపోతుంది, పరీక్షలు వస్తే పిల్లలకుంటుంది చూడండి, సేమ్ పరిస్థితి. లేకపోతే ఆఫీసర్ ఎవడైనా ఇన్స్పెక్షన్ కు వస్తున్నాడు అంటే సో కాల్డ్ బిగ్ పీపుల్ బిగ్ షాట్స్ ఏమవుతుంది వాళ్ళకి, గాంధీ వంశ హస్తాద్ చేతుల నుంచి పరిమిట్లు జారిపోతూ ఉంటాయి, శరీరం నుంచి. అంటే ఇప్పుడు మీకు చోట్ల భయం వల్ల వేయటం లేదు, ఎండ వల్ల అనుకోండి, కానీ అంత ఏసీ రూమ్ లో ఉన్నా కూడా చోట్ల పట్టాయంటే అర్థం ఏంటన్నమాట, సెక్రీషన్. అర్థమవుతుందా ఏ భావంతో చెప్తున్నానని? పిరికితనం, నేను చేయలేను అని. వాక్ శక్తి ద్వారా ఒక్క అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఏం చేయగలిగాడు, ఆ భయపడుతున్నటువంటి అర్జునుడిని మళ్ళీ నిలబెట్టాడు. జపం ఆ పని చేయాలి. డబ్బు లేని నేను దద్దమ్మని, నేను అడుక్కు తినేవాడిని, నేను బీదవాడిని అనుకునేటటువంటి వ్యక్తి ఆ జపం చేయటం వల్ల ధనవంతుడు అవ్వాలి. ధ్యానం లేదు, బుర్రలో ఏమీ ఉండటం లేదు అనుకునేటటువంటి వాడు గాయత్రి చేస్తే తెలివితేటలు రావాలి. వాక్శక్తి అది, వాక్శక్తి కదా. ఇప్పుడు మనం ఇదంతా నేర్చుకుంటూ ఉంటే వాక్ వల్లే కదా, కాదా? అంటే నాలో ఉన్నటువంటి చేతనత్వము మీకు అర్థమవుతుంది కదా. ఇంతవరకు మీకు ఎండోక్రినాలజీ తెలియకపోవచ్చు, ఎండ్రినల్ అనేటటువంటి ఉంటుందని తెలియకపోవచ్చు, కానీ ఎప్పుడైతే నేను వాక్తో చెప్తున్నాను ఉందని మీకు తెలుస్తుంది కదా. అంటే మీకు తెలియనిది వాక్ ద్వారా తెలుస్తుంది, జపం ఆ పని చేస్తుంది. ఆ జపము చేస్తున్నప్పుడు చేయవలసింది మీరు చేయటం లేదు, కనుక రిజల్ట్ రావటం లేదు. క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళాలనుకోండి, ఎన్ని క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ప్రపంచంలో? ఒకటా రెండా? మూడున్నాయేమో. ఎన్ని ఉన్నాయి? మూడేలా? మీరు లెక్క తెలియదు అనుకోండి, మీరు కరెక్ట్ గా మూడుంటాయి కనీసం, నాలుగు. చాలా అంటే అంతే, 50-60 ఉంటాయా? ఇంకా ఎక్కువ ఉంటాయా? 50 ఉంటాయి. ఇంతవరకు ఒప్పుకుంటున్నారు కదా. ఆ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఒకటే జపం, క్యాన్సర్ కి మందు కనిపెట్టాలి, క్యాన్సర్ కి మందు కనిపెట్టాలి. అవునా? ఇంకోటి ఏదైనా జపం చేస్తారు వాళ్ళు. అంతేత వాళ్ళు క్యాన్సర్ ఓ బొమ్మ వేసేసి మాల తీసుకుని క్యాన్సర్ మందు కనిపెట్టాలి అంటూ కూర్చుంటారా? లేకపోతే క్యాన్సర్ మందు కనిపెట్టాలి అనుకున్నాక దాని మీద ఏదైనా ప్రయత్నాలు చేస్తారా? మరి మీరు మహాలక్ష్మి మంత్ర జపం చేస్తే ఏం ప్రయత్నాలు చేస్తున్నారు? గాయత్రి మంత్ర జపం చేస్తే ఏం ప్రయత్నాలు చేస్తున్నారు? ఏం వస్తాయి రిజల్ట్? తప్పెక్కడ జరుగుతుంది? అర్థమైందా? నువ్వు జపం చేస్తే సరిపోదు, జపంతో పాటు ఆ యాంగిల్లో మీరు చేయాలి. ఒకసారి ఇటు తీసుకురమ్మా, వీళ్ళ కనిపిస్తుంది అందుకు, ఇటు ఇటు బయట బయట నుంచి. ఇక్కడ తప్పు ఏం జరిగింది అంటే ఎండోక్రినాలజీ రాశారు, కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ రాశారు, రైట్ రిలేషన్షిప్స్ రాశారు. నేను ఏం చెప్పానంటే మహాయోగేశ్వరి ఇవి పాత చింతకాయ పేర్లు. ఇంచేత మీరు ఎండోక్రినాలజీ ఎలా పెట్టాలన్నాను? పెద్దదిగా పెట్టాలి. మహాయోగేశ్వరి దేవత కనిపించకపోయినా పర్వాలేదు, చిన్న అక్షరాలు పెట్టాలి అని చెప్పినట్టు గుర్తు కదా. అక్కడ ఎలా ఉంది అంటే ఈ లెక్చర్ అంతా ఎందుకు నేను ఇవ్వటం? ఇంచేత పిక్ వచ్చేది, కట్టి ఉంటే ఇక్కడ పీకిస్తాను నేను, ఇంకా అర్చేస్తాను నేను. మీకు మాటల ద్వారా చేయకపోతే చేతుల ద్వారా చెప్పాల్సి వస్తుంది. అది ఏంటి తప్పు? ఇప్పుడు అర్థమైంది. అక్కడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూ ఇయర్ ఎడ్యుకేషన్ పెద్దదిగా పెట్టారు, ఓకే. నవయుగ విద్యా విధానం మీరు ఇంకా చిన్న చేయొచ్చు. ఎండోక్రినాలజీ పెద్దదిగా ఉండదు. అసలు మహాయోగేశ్వరి దేవి నేను చెప్పినట్టు బాగా గుర్తు కనిపించకపోయినా పర్వాలేదు, కేవలం జస్ట్ ఎ హింట్ కదా. మరి ఇదేంటి రివర్స్ అయింది అంటే చూడగానే మొట్టమొదటి బుర్రకి ఏమవుతుంది అంటే యూ గెట్ ఎ నెగటివ్ ఇంప్రెషన్. అన్ఫార్చునేట్ ఏంటి అంటే రెండోది చెప్పాను ఎండోక్రినాలజీలో, ఒకటి జపం వాక్, రెండోది ఏం చెప్పాను? జపములో ఇమాజినేషన్. ఇమాజినేషన్ అంటే ఏంటి? ఇమేజింగ్. ఇది మీ కళ్ళకి పడగానే మీకు ఇమ్మీడియట్ గా రియాక్షన్ వచ్చేది అంటే గురువులు, యజ్ఞము, యోగేశ్వరి. అది కాదుగా నేను ఇవ్వదలుచుకున్న ఇంప్రెషన్. ఇక మిమ్మల్ని పీకుతా క్లాస్కి వస్తే మీరు చెప్పకపోతే కానీ పీకింగ్స్ కొట్టడానికి రెడీగా అవ్వాలి. నేను ఎంఎస్సీ బయోకెమిస్ట్రీగా పనిచేస్తున్నప్పుడు రికార్డ్స్ తీసుకొచ్చేవాడు, 99 స్టూడెంట్స్ రికార్డ్స్ నేను కిటికీ నుంచి బయట విసిరేసాను. బయట విసిరేస్తే మళ్ళా రెండో రోజు వాళ్ళు దాన్ని కరెక్ట్ చేసి తీసుకొచ్చేవాళ్ళు. బయట విసిరేశారు అంటే నేను చదువు మానేస్తాను అని ఒక్క స్టూడెంట్ అనలే అంటారా? అంటే ఆవిడికి లాస్. చూసుకోండి, అలాగే విసిరేస్తాను నేను, మిమ్మల్ని విసిరనండి, వెళ్తే పడితే కష్టం మళ్ళా. కానీ ఐ వాంట్ నోట్స్. ఇప్పుడు ఇవాళ నుంచి నేను చెప్పిందంతా కూడా మీరు నోట్స్ చాలా క్లియర్ కట్ గా రాసుకుని, యూ హ్యావ్ టు టీచ్ ఇట్ టు అదర్స్. అందుకు మీరే కన్ఫ్యూజన్ అయిపోతే ఎట్టా? అంచేత న్యూ ఇయర్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి అనమాట? ఎండోక్రినాలజీ, కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్, రైట్ రిలేషన్షిప్. ఇప్పుడు ఎండోక్రినాలజీ గురించి చెప్తున్నాను నేను మీకు. ఎండోక్రినాలజీలో వాక్ శక్తి యొక్క ఎఫెక్ట్ చెప్పాను నేను. వాక్ శక్తి యొక్క ఎఫెక్ట్ ఏంటి? నీ యాక్షన్స్ దాని మీద ఆధారపడి ఉంటాయి. నువ్వు చేస్తున్నటువంటి యాక్షన్ దాని మీద ఆధారపడి లేకపోతే అది చచ్చిపోయినటువంటి వాక్, ప్రాణహీనమైనటువంటి వాక్, అర్ధరహితమైనటువంటి వాక్. ఇకతే నువ్వు గాయత్రి మంత్ర జపం చేస్తున్నప్పుడు దానికి తగిన ఆచరణ నీ జీవితంలో లేదనుకోండి, నాకు డబ్బు కావాలి అంటూ ఉన్న డబ్బు వాడు తాగుళ్ళలో ఖర్చు పెట్టిస్తున్నాడు అనుకోండి, ఏమనాలి వాడిని? డబ్బు కావాలన్నా వద్దనా? పాయింట్ అర్థమైంది కదా. అంచేత నీ జపము అనేది ఇట్ ఈస్ ఎ క్యాప్సులైజ్డ్ గోల్. నేను అక్కడికి వెళ్ళాలి అని ఆ క్యాప్సూల్ చెప్తుంది, ఆ మంత్రం చెప్తుంది, మననం చేస్తుంది. మననాత్ త్రాయతే. నువ్వు ఏం మననం చేస్తున్నావు? గాయత్రి మంత్ర జపం చేస్తావు. ఏమైనా మననం చేశారా మీలో ఎవళ్ళైనా ఒక్కళ్ళైనా? చేస్తుంటే మీరు ఇక్కడ కూర్చుని ఉండేవాళ్ళు, అక్కడ కూర్చుని ఉండేవాళ్ళు కాదు. ఏం మననం అంటే తెలుసా అసలు మీకేంటో చెప్పండి. ఏంటో మననం అంటే గాయత్రి మంత్రం ఎలా మననం చేస్తారు చెప్పండి? సద్బుద్ధి రావాలి అంటూ ఏంటి నీ యాక్షన్స్ ఎలా ఉంటున్నాయి? అంటే గాయత్రి మంత్రం చేయటానికి నీకు అర్హత ఉన్నట్ట లేనట్ట? ఇఫ్ యు ఆర్ నాట్ ప్రాక్టీసింగ్ ఇట్. పాయింట్ అర్థమవుతుందా? ప్రత్యేక గురువులు పూర్వకాలంలో వాళ్ళు ఎన్నుకునేవాళ్ళు, నా వీడు అర్హుడు, వీడు చేయగలడు. తప్ప ఆంక్షలు ఏం లేవు, మగవాళ్ళు చేయాలి, ఆడవాళ్ళు చేయాలి అనే రూల్ ఏం లేదు ఎక్కడ. వాళ్ళు ఎన్నుకునేవాళ్ళు ఆ కాలంలో, వాళ్ళ ఇంటర్వ్యూస్ బట్టి దాన్ని బట్టి వీడికి నేర్పచ్చు. ఇప్పుడు అన్ఫార్చునేట్ గా అందరికీ గాయత్రి మంత్రం తెలుసు, అందరికీ రామ మంత్రం తెలుసు, రహస్యాలు ఏం లేవు. అంచేత గురువులకి తల ప్రాణం తోక్కొస్తుంది మీకు మననం ఎలా చేయాలని నేర్పించడానికి. చాలా మంది నన్ను డబ్బు కావాలి అని అడుగుతారు తప్ప డబ్బు కావటానికి చెప్పిన పని చేయాలి. వెరీ సింపుల్ థింగ్ టు గెట్ మనీ. క్లీన్ గా ఉంటే డబ్బు వచ్చేస్తుంది. యశుచి ప్రేతో భూత్వ జుహ్యా దాజ్యమన్వం శ్రీయం పంచదశ శ్రీకామస్కరి. అంటే డబ్బు కావాలి అనుకునేటటువంటి వాడు ఏం మననం చేయాలి? క్లీన్లీనెస్. ఐ మై క్లీన్? నేను క్లీన్ గా ఉన్నానా? మననం అంటే అర్థమవుతుందా? ఇప్పుడు అంచేత మీరు మంత్ర జపం చేస్తున్నప్పుడు ఈ మననము చింతనము, చింతనం అంటే మననం చేసేది ఎలా చెయ్యాలి, ఇది మీరు ఎలా చేయగలుగుతారు అన్నది ఆలోచించి నాకు నాకు చిన్న ఎస్సే లాగా రాయింది నెక్స్ట్ క్లాస్ కి. చింతన మనన. చింతన అంటే ఏమిటి? మీరు ఏం ఆలోచించారో అది ఎలా చేస్తారు అని. మననం చేసింది ప్రాక్టీస్ లో పెట్టడం చింతన. అర్థమవుతుందా? ఇది వాక్ శక్తి గురించి చెప్తున్నాను నేను, మంత్రశక్తి గురించి చెప్తున్నాను. ఎప్పుడైతే మంత్రానికి ఈ చింతన మననలు తోడవుతాయో మంత్రం పలకటం మొదలెడుతుంది. గురువులకి మంత్రం ఎందుకు పలుకుతుంది అంటే, నిన్న ఓ చోటకి వెళ్తే దే షోడ్ మీ ఏ పేషెంట్ కంప్లీట్లీ వెజిటబుల్. నేను చెప్పా 3-4 నెలల్లో కరెక్ట్ అయ్యి, యాక్చువల్ గా అసలు ఆ రోజే అది కరెక్ట్ అయిపోతుంది. మీకు ముందు నమ్మకం కలగాలిగా అది తక్షణం కరెక్ట్ అవుతుంది అని. దానికి నాకు టైం పడుతుంది. మీ రోగాలు నయం చేయడానికి నాకు టైం పట్టదు. నాకు రోగం లేదు అని మీకు తెలియజేయటానికి టైం పడుతుంది. కర్మ అది. చింతన మనన. చింతన మనన. మననము అంటే ఏంటి, నాకు రోగం లేదు, నాకు రోగం లేదు, నాకు రోగం లేదు, నాకు రోగం లేదు. నాకు రోగం లేదు అంటే ఏం చేయాలి నేను? నడకలేదు, నాకు రోగం లేదు అనుకుంటున్నాడు వాడు, అంటే ఏం చేయాలి వాడు? నడవాలి. చింతన, వాడు నడవటాన్ని ప్రాక్టీస్ చేస్తే, గురువు నడుస్తాం అని చెప్తే వాడు నడిచేస్తాడు. నేను ఇక్కడే ఎవడో ఒకతను, ఇక్కడే ఇంకో ఎవడో, నేను ఏం చేసినా జరగటం లేదండి, ఫ్లాప్ అయిపోతుందండి, ఏం పని చేసినా జరగటం లేదండి. సరే నాయన, నువ్వు ఇది చేసుకో, జరిగిపోతుంది. మళ్ళీ ఏమంటాడు వాడు, నేను ఈ మాట అన్నాక జరగటం లేదండి, ఏమవుతుంది? నా ముందు అంటున్నావు నువ్వు. యు ఆర్ టాకింగ్ బిఫోర్ ఏ మ్యాగ్నిఫైయింగ్ లెన్స్. మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ ఏం చేస్తుంది? ఎదుర్కొండా ఉన్న దాన్ని. అంచేత బాబు నువ్వు ఇది చేసుకో, నువ్వు బాగుపడతావు, నీ కష్టాలు పోతాయంటే వాడు ఇమ్మీడియట్ గా ఏమన్నాడు నాతో, నేను ఏం చేసినా పోవటం లేదండి అని మళ్ళా చెప్తుంది. ఏమవుతుంది? తనకి తాని మీకు తెలియదు అసలు గురువు దగ్గర ఎలా ప్రవర్తించాలో. అది నేర్పాల్సిన కర్మ భారతీయులకి చదువుతుంది అది. ఇప్పుడు ఈ గొడవ అంతా అందుకు నేను చెప్పాక నువ్వు మళ్ళీ ఆ నెగిటివ్ పాయింట్ ఎత్తుతావు. ఎందుకంటే మీకు అలవాటు అయింది అదే, అదే రోగాలు బాధతో బాధపడుతున్నారు. పాయింట్ అర్థమైంది? నా ఎందుకు కష్టాలు వస్తాయి గురువు దగ్గరికి వస్తే? కష్టాలు ఏమి ఉండవు. ఉన్నాయంటే నువ్వు రాంగ్ ట్రాక్ లో చింతన చేస్తున్నావు. చింతన అంటే ఏంటి? యువర్ హ్యాబిట్. నీకు అలా ఆలోచించడం అలవాటు అయిపోయింది. నువ్వు తక్షణం మార్చుకోలేకపోతున్నావు. ఆ తక్షణం మార్చుకోవటానికి ఏం చేయాలి? మననం చేయాలి మెల్లిగా. అది జపం చేసేటటువంటి పని. కానీ ఇదంతా దేనివల్ల జరుగుతుందో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎండోక్రైన్ సిస్టమ్ లో ఉండేటటువంటి ఫ్లో మారటం వల్ల జరుగుతుంది ఇదంతా. అది ఎలా మారుతుంది? ఇదే నేను మీకు ఒక క్లాస్ లో ఏం చెప్పలేను కదా. మెడిసిన్ చేస్తే రోగం వచ్చిన వాడికి మందు ఇవ్వగలరు, ఒప్పుకుంటారా మీరు? వైద్యం చదివితే వాడు ఏం చేయగలడు? ఎంబీబీఎస్ చదివితే చెప్పండి ఎవడికి? ఇది చెప్పటానికి ఒక లైన్ చాలు. అది నిజంగా రోగికి మంది ఇవ్వాలంటే ఎన్నేళ్ళు చదవాలి? అది అనమాట. ఇక్కడ కూడా చెప్తే వింటే ఏం వచ్చేది మీకు? వింటే ఏమర్థం అవుతుందంటే ఇది మనం చేస్తున్నటువంటి మూర్ఖత్వం, ఈ మూర్ఖత్వం నుంచి బయటపడాలి మీరు. అంచేత జపము ఎప్పుడు కూడా చింతన మననల ద్వారా మారుతుంది. అంటే యువర్ జప మస్ట్ బి ఫాలోడ్ బై మనన అండ్ చింతన. మనన చింతన అంటే అర్థమైంది కదా. ఓం భూర్భువః స్వః తత్సవితురు వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోన ప్రచోదయాత్. సూర్యుడు యొక్క తేజస్సు నాలోని అజ్ఞాన అంధకారాన్ని తీసివేసి సన్మార్గం వైపు ప్రేరేపించుగాక. ఇది మంత్రం చెప్పాం. ఇది రోజుకి 6 గంటలు చేసుకునేవారు గురువు గారు, 6.5 గంటలు. నువ్వు 3 మాలలు చేసేసి నాకేం అవ్వలేదంటావు. అది కూడా చాలా ఉద్ధరించినట్టు గురువు. నేను 3 మాలలు చేస్తున్నానండి, వాట్ డూ యూ థింక్ ఐ హౌ గ్రేట్ ఐ యామ్? ఊరుకుంటాం అంతే గురువులో, పాపం చిన్నపిల్లలు ఏదో చేస్తాయని లాపి సాచి లంపగా కొట్టాలి. ఏంటిరా నువ్వు చేసింది? నువ్వు చేసే జపం ఎంతరా? వాట్ రైట్ యూ హ్యావ్ టు ఆస్క్ ఫర్ వాట్ యు ఆర్ డూయింగ్? ఆలోచించాలి ఎడ్యుకేటెడ్ పీపుల్ అయినప్పుడు కదా. అడగటానికి ముందు నీ సామర్థ్యం చూసుకోవాలి కదా. నువ్వు ఏది కావాలంటే అది వచ్చేస్తుంది, కరెక్టే. ఏది కావాలంటే అది ఇచ్చేస్తే చాలా ప్రమాదం. చిన్న కుర్రాడు ఏడుస్తున్నాడని చెప్పి వాడి చేతిలో బ్లేడ్ ఇస్తారా? ఎనీ పేరెంట్ విల్ గివ్ ఇట్? ఓ బ్లేడే ఇవ్వనప్పుడు మీకు పెద్ద పెద్ద ఎందుకు ఇస్తారు గురువులు? వాళ్ళని పిచ్చివాళ్ళ ఏంటి? నువ్వు ఏడ్చేస్తే ఇచ్చేయటానికి. పాయింట్ అర్థమవుతుంది? చింతన మనన, చింతన మనన. ఆ సూర్యుడి యొక్క తేజస్సు నువ్వు నీలో దింపుకోవాలి. అది గురువు ఎలా దింపుతాడు? దింపితే మాడిపోతావు నువ్వు. వాడు దింపగలడు, దింపితే ఏమవుతావు? రెండు నీ ఫ్యూజ్ ఎగిరిపోతున్నావు. నీ బూడిద కూడా మిగలదు ఆ సూర్యుడి యొక్క తేజస్సు నీలో దిగితే. మంత్రం అర్థం అది. ఓం భూర్భువస్వ. అంత గొప్ప మంత్రం అవుతే మేము చెయ్యం. ఎంత గొప్ప మంత్రం అవుతే నీకేమి చేత వస్తాయిగా దిగటానికి? కరెంట్ సప్లై ఉంటే హై వోల్టేజ్ డేంజర్ వల్ల 86,000 వోల్ట్స్ అంటాడు. అసలు సప్లై లేదు అక్కడ, పెడితే ఏమవుతుంది? ఏమీ అవదు, వైరు ముక్కలాగా ఆడుకోవచ్చు.
అంతకంటే మీకేం గాయత్రి ఏం చేయదమ్మా. ఇంకేంటే ఆ పవర్ కనెక్షన్ నువ్వు అనుకుంటే రాదు, మన అదృష్టం అది, లేకపోతే కొంపలు అంటుకుపోయేవి. ఆ కనెక్షన్ ఎప్పుడు ఇవ్వబడుతుంది నేచర్ లో, ప్రతి మనిషికి ఒక ఓల్టేజ్, అప్పుడు ఆ పవర్ డిసెండ్ అవుతూ ఉంటుంది 8 లెవెల్స్. ఆ 8 లెవెల్స్ స్పిరిచువల్, ఫిజికల్ గా 7 ఎండోక్రైన్ సిస్టమ్స్. అంటే మీలోకి ఏ విధమైనటువంటి సూర్యుడి యొక్క ఎనర్జీ దిగుతుంది అన్నది మీకు అందరికి ఫిట్ అయ్యింది మీ బాడీలో. 7 లెవెల్స్ లో దిగుతుంది అది, సహస్రారం వరకు దిగేశారు కదా, 7 లెవెల్స్ అవుతుంది. ఇప్పుడు మాత్రం ఎంతవరకు ఉంది మీ యొక్క బాడీ యొక్క ఎనర్జీ? ప్రొక్రియేషన్, సెక్షువల్ యాంగిల్స్ లో వర్క్ చేస్తుంది అది. అది కూడా మీకు చేతొచ్చి కాదు, 15-16 ఏళ్ల వయసులో నేచర్ ఆ సిస్టమ్ ని ఆన్ చేసేస్తుంది. అర్థమవుతుంది కదా, నేచర్ ఆన్ చేస్తుంది అది, నీకు చేత కాదు. మళ్ళా అదేం చేయాలో, ఆకలి వేసినప్పుడు తిండి తింటే అరిగిపోతుంది కదా. బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఆకలికి తగినంత మాత్రమే తింటే అది అరిగిపోతుంది, ఎక్కువ తింటే అది జీర్ణం వస్తుంది, రోగాలు వస్తాయి. అది మీ చేతిలో లేదు, నీకు ఇష్టం ఉండి ఎక్కువ తిన్నావు అనుకో, గ్యారంటీగా గ్యాస్ట్రిక్ ట్రబుల్. కానీ ఋషులు వాళ్ళు, మీరు వాళ్ళు గురువుల జీవిత చరిత్రలో చదువుతారు కదా, ఇంటిని తింటింత తినేసారని అతను వీరబ్రహ్మం గారి చరిత్రలో పోసేసి, నీకు దమ్ముంటే తిను, నేను తినేది ఏంటి, నా శిష్యుడే తింటాడు అన్నాడు కదా. ఆ శిష్యుడు గురువుకి పెట్టవలసిన దండం రాయికి పెడితే, అలాంటి శిష్యుడు ఒకడు ఉంటే పాపం ఈ డైనమైట్ ఖర్చులు అవి పాపం వీళ్ళకి మిగిలేవి, బౌల్డర్కి దండం పెట్టేస్తే కదా. అంటే కాక్ అండ్ బుల్ స్టోరీస్ అనుకుంటున్నారా మీరు? నిజంగా జరిగాయి అనుకుంటున్నాను. మరి మనం పెడితే ఎందుకు జరగటం లేదు? పాయింట్ అర్థమైనా? మనని చింతన లేక, అంతకంటే ఏం లేదు, మనని చింతన లేక. సబ్జెక్ట్ అర్థం కాకపోతే ఏం చేస్తారు? మళ్ళీ చదువుతారు మీరు. అర్థం కాకపోతే ఏం చేస్తావు? మళ్ళీ చదువుతావు. ఒక సైంటిఫిక్ ప్రాబ్లం ఉంది క్యాలిక్యులస్ లోనూ ఎందులోనూ, ఒకే ఫార్ములా యూజ్ చేసి దాన్ని సాల్వ్ చేయాలి. రెండో ఫార్ములా ఉండదుగా, దేర్ విల్ బి ఓన్లీ వన్ ఫార్ములా ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి. మ్యాథమెటిక్స్ లెక్చరర్ దగ్గరికి వెళ్ళి అడిగితే వాడు ఏ ఫార్ములా ఉపయోగిస్తాడు? అదే ఫార్ములా ఉపయోగిస్తాడు. మళ్ళీ అడుగుతావు, ఏ ఫార్ములా ఉపయోగిస్తాడు? అలా ఎన్నిసార్లు అదే ఫార్ములా ఉపయోగించి చెప్తాడు మీకు? మీకు అర్థమయ్యేంత వరకు ఫార్ములా మారిపోతుందా? మారుతుంది కదా. అర్థమైందా చెప్పిన ఉదాహరణ? అంతేత మ్యాథమెటిక్స్ లో నీకు ఒక ప్రాబ్లం సాల్వ్ చేయటం రాకపోతే ఏం చేస్తావు నువ్వు? జపం చేస్తావు. ఎంతవరకు జపం చేస్తావు? అది వచ్చేంతవరకు జపం చేస్తావు. ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు? జపం. అసలు జపం చేస్తున్నప్పుడు కూడా మీ మనసు దాని మీద ఉండదు. కాలేజీలో లెక్చర్ పాఠం చెప్తున్నప్పుడు మీ మనసు దాని మీద లేకపోతే బయటకు వచ్చాక మీకు ఏమైనా ఉంటుందా? మరి జపం చేస్తున్నప్పుడు మీ మనసు ఎక్కడ ఉంటుంది? ఖచ్చితంగా మంత్రం మీద లేదు, ఐ గ్యారంటీ ఇట్. సో మంత్ర జపం మీద మీ మనసు ఉండదు, మీ కోరికల మీద అయినా ఉంటుంది, లేకపోతే ఆఫీస్లో చేయబోయే పని మీద అయినా ఉంటుంది, ఇంకోటి ఏదో వస్తుంది. గాయత్రి తప్ప అన్ని చేస్తారు మీరు ఆ క్షణంలో. పాయింట్ అర్థమవుతుందా? దేని గురించి చెప్తున్నా? ఎండోక్రినాలజీ గురించే చెప్తున్నాను నేను. మన ఋషులు ఎండోక్రినాలజీని ఇష్టం వచ్చిన సెక్రెషన్స్ మన బాడీ బేర్ చేయగలిగేటట్టు సెక్రీట్ చేయించడంలో ఎక్స్పర్ట్. మంత్రశక్తి ఆ పని చేస్తుంది. అంతేత మంత్రాన్ని మార్చలేం మనం. అంటే నేను ఎన్నో ద టెక్నాలజీ ఆఫ్ ఇట్. పాయింట్ అర్థమైంది కదా. సౌండ్ టెక్నాలజీ అర్థమైంది. అంచేత మీరు మంత్ర జపం చేస్తున్నప్పుడు ఈసారి నుంచి మంత్రము మీ శరీరంలో ఏ మార్పులు తెస్తుందో దయచేసి గమనించుకోండి. బి అవేర్ ఆఫ్ ఇట్. ఇంకేం చేయకండి అక్కడ, మీరు ఊహించుకోకండి ఏమి. అర్థమైందా ఏం చెప్తున్నాను? ఒక మనిషిని మనం తిట్టామనుకో, వాడు నవ్వుతో ఆహా మీ నోటిలోంచి ఎంత అమృతమైన వాక్కులు వచ్చాయండి, ఇది మళ్ళీ ఇంకోసారి అనండి అంటాడా, సాచి కొడతాడా? ఈ సాచి కొట్టేటటువంటి రియాక్షన్ దేని వల్ల వచ్చింది? వాక్ వల్లే కదా. మీకు అర్థమవుతుందా? అంటే ఎదుట మనిషిని చిత కొట్టేయాలి అనేటటువంటి ఎనర్జీ నీ వాక్ వల్ల క్రియేట్ చేయగలవు నువ్వు. మరి నీకు సద్బుద్ధి వచ్చేటటువంటి వాక్ని నువ్వు సద్బుద్ధి వచ్చేటట్టు చేసుకోలేవా? లాజిక్ అర్థమవుతుందా? చెప్పింది అర్థమైంది అందరికి. వాక్తో అతి సౌమ్యుణ్ణి నువ్వేం చేయగలవు, రెచ్చగొట్టగలవు. రెచ్చగొట్టేవాడు ఏం చేస్తాడు? తంతడు. నిన్ను నువ్వేం చేసేవాడిని ఏం చేయలేదే, మాట్లాడేవు అంతే. మరి నీ మాటలకే అంత శక్తి ఉంటే, వాక్ టెక్నాలజీ మంత్ర విజ్ఞానాన్ని తెలిసిన ఋషులు కంపోజ్ చేసినటువంటి వాక్కి ఎంత శక్తి ఉంటుంది కదా. మరి నేను చేస్తున్నానండి, రావటం లేదు. ఫ్రెంచ్ భాషలో ఎవడైనా మన ఇప్పుడు తిట్టడం మొదలెట్టాడు అనుకోండి, కానీ ఆ తిట్లు వాడు ఎలా తిడతాడంటే రిథమిక్ గా తిడతాడు. మన్నే తిడుతున్నాడు వాడు, కానీ ఎలా తిడతాడు వాడు ఫ్రెంచ్ భాషలో, మనకు ఫ్రెంచ్ భాష రాదు. వాడు తిడుతూ ఉంటే మీకు నిజంగా నచ్చే మ్యూజిక్ అంటే రికార్డ్ చేసుకుని కూడా వింటూ ఉంటారు. తర్వాత ఎవడో ఫ్రెంచ్ వచ్చిన వాడు చెప్తాడు, పిచ్చివాడా ఏం చేస్తున్నాడు వాడు, అంతవరకు ఎంజాయ్ చేసిన పాట ఏమైపోతుంది ఇప్పుడు, నచ్చుతుందా మీకు, మళ్ళా వింటారా? వింటారు కదా. సరే, గాయత్రి మంత్రం మీకు రిజల్ట్ ఎందుకు ఇవ్వటం లేదు అంటే మీకు అర్థం కావటం, మీరు అనుకుంటున్నారు. అర్థమవుతే తక్షణం నిలిచిపోవాలి మీరు, రెండోసారి అనక్కర్లే. నహుషుడి పేరు విన్నారా మీరు? నహుషుడా, నిషాదుడావుడు, రాముని పడవ దాటిస్తాడే గుహుడు, గుహుడు, గుహుడు. రాముణ్ణి పడవ దాటించటానికి గుహుడికి ఎందుకు ఆ అకేజన్ వచ్చింది? మీరు ఉత్తినే ఊసుపోకి ఇక్కడికి రాలే. అనేక జన్మలు బట్టి మనకి ఈ రిలేషన్షిప్ ఉంది, రైట్ రిలేషన్షిప్. చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, పనివాళ్ళు కావచ్చు, భాష తెలిసిన వాళ్ళు కావచ్చు, ఉత్తినే మాత్రం మీరు ఎవరు రాలేదు ఇక్కడికి. ఎందుకు వచ్చారు అంటే రిలేషన్షిప్స్ ఉన్నాయి, అండ్ ఈ రిలేషన్షిప్స్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్ కంటిన్యూ అవుతాయి. జాగ్రత్త, మీతో నేను చెప్పేది అది. సిద్ధి సాయి జీవిత చరిత్ర మీరు అందుకు చదివి అర్థం చేసుకోవాలి. సిద్ధి సాయి యొక్క గురుభాయిలే పావు కప్పగా వచ్చారు తెలుసా. పావు కప్పగా వస్తే సిద్ధి సాయి మళ్ళా వాళ్ళని సేవ్ చేయాల్సి వచ్చింది. అంచేత మీరు ఎవల్యూషనరీ క్రమంలో మీరు ఎదక్కపోతే మీ గురువు ఏం చేయాల్సి వస్తుంది? అక్కడ కూడా మీకు హెల్ప్ చేస్తాడు. గురువుకి ఏం ప్రాబ్లం లేదు, హీ కెన్ హెల్ప్ ఎనీవేర్. నువ్వు ఆలోచించుకో, అటువంటి గురువు దగ్గర ఉండి మళ్ళీ పావు కప్పగా కిందకి దిగజారుతారా, లేకపోతే అవగాహన ఉండి ఈ రైట్ రిలేషన్షిప్స్ డెవలప్ చేసుకుని పైకి ఎదుగుతారా? అన్ఫార్చునేట్ గా ఏంటి అంటే ఈ రైట్ రిలేషన్షిప్స్ పోయాయి. మీకు మీకు పిచ్చి ఎక్కడుంది అంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు మీకు రైట్ రిలేషన్షిప్స్ అని కాదు కాదు. కుటుంబ సభ్యులు కేవలము రుణానుబంధం, రుణానుబంధ రూపేణ పశు పత్ని సుత ఆలయ, ఇవన్నీ రుణాలు. రుణాలు పోతే పోతాయి, దాన్ని పట్టుకుని వెళ్లాడుతున్నారు మూర్ఖుల్లాగా. ఈ గురు పరంపర యొక్క పరివారం ఉంది, గాయత్రి పరివారం ఉంది, అరవిందో పరివారం ఉంది, దానికి మీకు మీ కుటుంబం అని మీకు అర్థం ఉంటుందిలే. యూ హ్యావ్ టు లెర్న్ ఇట్. మాకు తెలియలేదండి అంటే నేచర్ ఏమి ఒప్పుకోదు. కానీ గురువులు ఏం చెప్తున్నారు అంటే మీరు అర్థం ఏంటి చెప్పండి అని మొత్తుకుంటున్నారు. సరే, నువ్వు మీరు మొత్తుకుంటున్నారు కదా అని నేను మొత్తుకుంటున్నాను. ఇంతకీ మీరేం చేస్తారో క్వశ్చన్ మార్కే నాకు. రైట్ రిలేషన్షిప్ ఈజ్ ఓన్లీ ఇన్ యువర్ స్పిరిచువల్ ఫ్యామిలీ. ఆ పరివారే మీ నిజమైన పరివారము. అంటే మనము ఒకే కుటుంబీకులం. మీ తల్లిలో తండ్రిలో బంధువులో వాళ్ళందరూ ఏంటంటే కేవలము రుణానుబంధ రూపంతో మీకు వచ్చినటువంటి వాళ్ళు. జస్ట్ యాజ్ ఒకే క్లాసులో మీరు జాయిన్ అయినప్పుడు 40 మంది ప్రతిరోజు అదే క్లాస్లో కూర్చుంటారు, పొద్దు నుంచి సాయంత్రం వరకు అదే క్లాస్లో కూర్చుంటారు. కానీ ఎన్నాళ్ళు పొద్దు నుంచి సాయంత్రం వరకు కూర్చుంటారు? ఆ ఇయర్ పూర్తయ్యేంత వరకు, పూర్తయ్యాక కొంచెం ఆ కామన్ సెన్స్ అర్థం చేసుకోండి. అంతేత ఎండోక్రినాలజీలో ఈ వాక్ శక్తి యొక్క ఉపయోగం గురించి నేను చెప్తున్నప్పుడు, మీరు మంత్ర జపం చేస్తున్నప్పుడు ఎలా చేసుకోవాలి అంటే, యూ ఫీల్ వాట్ ఆర్ ద చేంజెస్ దట్ ఈస్ కమింగ్ ఇన్ యువర్ బాడీ. నువ్వు ఊహించుకోబాక, నువ్వు ఊహించలేవు, నీకు తెలియదు అది ఏం చేంజెస్ చేస్తుందో. మీరు మంత్ర జపం చేస్తూ ఉంటే మీ అవేర్నెస్ ఎక్కడ ఉండాలి అంటే బాడీ లోపల ఉండాలి. ఇట్ ఈస్ చేంజింగ్ యువర్ బాడీ. మీరు చూసుకుంటూ ఉంటే మీకు తెలుస్తుంది. సౌండ్స్ ఎఫెక్ట్ యువర్ బాడీ అన్న సంగతి తెలుసు కదా. ఒక మంచి మ్యూజిక్ వస్తే మీరు చూడండి అందరి కాళ్ళు ఎలా కదులుతాయి, కదలవా? గాయత్రి మంత్రం అంత పెద్ద ఋషులు ఎండోక్రినాలజీ మీద ఎఫెక్ట్ ఇచ్చే డట్టు తయారు చేసినటువంటిది ఖచ్చితంగా మీ బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. బట్ యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. ఎందుకంటే అంత తమస్ మట్టి కూరుకుపోయి ఉంటే ఒక రోజులో పోతుంది, అది ఒక రోజులో పోదుగా. అంతే, ఒక మంత్రం చేస్తాను రెండు మంత్రాలు చేస్తానంటే అప్పటికి పోను. అది పాయింట్ అర్థమవుతుంది కదా. ఇంకేంటి, మీరు రియల్ గా సిన్సియర్ గా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూ ఇయర్ ఎడ్యుకేషన్ లో మీరు పాలు పంచుకోవాలంటే ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. మాకు టైం లేదు మాస్టర్, నన్ను ఏం చేయమంటావు, నీకు టైం లేకపోతే నేనేం చేయలేను. ఇఫ్ యూఆర్ రియల్లీ సో బిజీ ఇన్ ఆల్ యువర్ సిల్లీ వర్క్స్, ఖచ్చితంగా ఎంత చేసుకోవాలి మీరు? 10 మాలలు అన్న దానికి నేను ఈక్వేషన్ ఇచ్చాను. నేను మీకు చేస్తే 10 మాలలు గాయత్రి చేసుకోండి, లేకపోతే 1 మాల గాయత్రి, 4 మాలలు మహాలక్ష్మి, అంటే 2 మాలలు గాయత్రి, 8 మాలలు మహాలక్ష్మి. థర్డ్ ఆప్షన్ కి వెళ్ళకండి మీరు. ఇంతవరకు ముందు నేర్చుకుంటే తర్వాత చూద్దాం, క్లియర్? దీని తర్వాత ఇది వాక్శక్తి యొక్క ఎఫెక్ట్ చెప్పాను నేను మీకు. అంచేత ఖచ్చితంగా గాయత్రి మంత్రం కానీ మహాలక్ష్మి మంత్రం కానీ ఖచ్చితంగా మీ బాడీస్ లో చేంజ్ తీసుకొస్తుంది. ఎటువంటి చేంజెస్ తీసుకొస్తుంది? మహాలక్ష్మి మంత్రం చేస్తున్నవాడు కోటీశ్వరుడు, వాడికి పాద సేవకులుగా ఉంటారు. గాయత్రి మంత్రం చేస్తున్న వాడి దగ్గరికి ఋషులందరూ పరిగెట్టుకుని వచ్చి వాడి కాళ్ళు పిసుకుతారు, బుద్ధి ఉన్న వాళ్ళందరూ. పాయింట్ అర్థమైంది కదా. కానీ ఎప్పుడు నువ్వు మొదలెట్టుగానే కాదు, ఎంబీబీఎస్ లో జాయిన్ అయిపోగానే నీకేం ఆపరేషన్ చేస్తానంటే ఎవడు నీ దగ్గరకు వచ్చి చేయించుకోడు. యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ వర్త్. మీ సామర్థ్యాన్ని మీరు నిరూపించుకుని ఒక గురువు మీకు సర్టిఫికేట్ ఇస్తే అప్పుడు అవుతుంది. నువ్వు కాదు సర్టిఫికేట్ ఇచ్చుకోవటం. రెండో పాయింట్ విజువలైజేషన్, ఇమాజినేషన్. అందుకు ఈ మూర్తులు, గాయత్రి మాతది కానీ, మహాదేవిది కానీ, మహాలక్ష్మిది కానీ, ఈ మూడింట్లో మీరు ఏదో ఒకటి ఎన్నుకోండి. మంత్రాలు మహాలక్ష్మి అయినా కావచ్చు, గాయత్రి అయినా కావచ్చు, కానీ విజువలైజేషన్ మాత్రం ఈ మూడింట్లో ఏదో ఒకటి ఎన్నుకోండి. ఏం మూడు చెప్పాను నేను? గాయత్రి, మహాలక్ష్మి, మీ ఇష్టం. ఇందులో ఏది గొప్ప అని పిచ్చిలో పడకండి, అన్ని గొప్పే. కడుపు నిండాలి అంటే హోటల్లో ఏం తింటే కడుపు నిండుతుంది కదా. అంచేత మీరు గాయత్రి రూపం ఊహించుకుంటారా, మహాలక్ష్మి రూపం ఊహించుకుంటారా, మహాయోగేశ్వరి దేవి రూపం ఊహించుకుంటారా అన్నది యువర్ విష్. కానీ ఇవాళ మీరు అది నిర్ణయించుకున్నాక ఇంకా మానవ శరీరధారణగా మీరు ఎప్పుడు పుట్టినా అదే రూపం అవుతుంది మీకు. దాన్ని మీరు నిర్ణయించుకోండి. నన్ను అడగబాకండి మాస్టర్, నన్ను ఏం నేనేం చెప్పలేను. మీకు ఏది ఇష్టమో అది ఇష్టమైంది నిర్ణయించుకోండి. ఓకే, ఎందుకు అది నిర్ణయించుకోమంటున్నాను? హ్యూమన్ బాడీ చాలా విచిత్రమైనటువంటి బాడీ. ఏంటి అక్కడ విచిత్రమైనటువంటి బాడీ అంటే, బ్రెయిన్ రెండు రకాలుగా పనిచేస్తుంది, లెఫ్ట్ హెమిస్పియర్, రైట్ హెమిస్పియర్. బుర్ర రెండు భాగాలుగా పనిచేస్తాయి, ఎడం భాగము, కుడి భాగము. ఎడం చెయ్య, కుడి చెయ్య, ఎడం కాలు, కుడి కాలు, రైట్ కిడ్నీ, లెఫ్ట్ కిడ్నీ. హార్ట్ లోకి వెళ్ళినా కూడా రైట్ వెంట్రుకల్, లెఫ్ట్ వెంట్రుకల్, అక్కడ కూడా రైట్ అండ్ లెఫ్ట్ ఉంది, ఒకే హార్ట్ ఉందా. అంటే మొత్తం మన భాగాన్ని కనుక, మన శరీరాన్ని కనుక మనం చూస్తే మనకేమనిపిస్తుందంటే రెండున్నాయి అక్కడ. ఆల్వేజ్ ఇట్ ఈస్ ఎ బైపోలార్, పాజిటివ్ నెగటివ్. ఈ ఆయుధాల్లో కూడా ఒకటి పాజిటివ్, ఒకటి నెగటివ్ ఉంటుంది. ఇప్పుడు మీ విజువలైజేషన్ యొక్క సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. మీరు ఏం నిర్ణయించుకోవాలో, ఏది మంచిది అని కాదు. ఈ 7 తలకాయలతో పాటు ఈ ఇటువైపు ఉన్న 7 ఆయుధాలు, ఇటువైపు ఉన్న 7 ఆయుధాలని అదే కలర్స్ లో మీరు విజువలైజ్ చేసుకోగలగాలి. ఒక రోజులో వస్తుందా? ఉంటే వచ్చేస్తుంది, దేని పెద్ద కష్టమేం కాదు కదా. చూసి కళ్ళు మూసుకుంటే అది కనిపిస్తూ ఉంటుంది, ఇటు గద, ఇటు డాల్, ఇటు శంఖము, అటు చక్రము. అర్థమైంది ఏం చెప్తున్నాను? శ్రీరామ్ శర్మ ఆచార్య ఏం చేశారంటే, ఇంత బురకెక్కటం లేదు, రెండే ఊహించుకోండి, కమండలము, జపమాల. శేఖముఖి గాయత్రి బొమ్మ చూశారు కదా మీరు, ముందు అది పట్టుకోండి మీరు, దాని తర్వాత అన్ని మెల్లిగా వస్తుంది. హంస, సముద్రము, పద్మము, అమ్మ కాళ్ళు, కాలికున్న అందేలు, కిరీటము, ముక్కు పుడక, చెవుల్లో ఉన్నవి, అవంతా మీరు ఎవరి గురించి చెప్తున్నా? ఇది ఏకముఖి గాయత్రి. సరే, విజువలైజ్ చేసుకోండి. టు స్టార్ట్ విత్ ప్రాబ్లీ మెజారిటీ ఆర్ అనేబుల్ టు విజువలైజ్ అనే నా ఉద్దేశం. కానీ ఇక్కడ ఓ రహస్యం చెప్తాను నేను మీరు, కానీ ఎవరికి చెప్పకండి. చెప్పేస్తారే, చెప్పరు, ప్రామిసా? చెప్పరు, చెప్పకండి. నేను ధ్యానంలో కూర్చుంటే నాకేమీ కనిపించింది, చాలా సార్లు ప్రయత్నం చేశాను. ఇరవై రెండేళ్ల బట్టి ట్రై చేస్తున్నాను. మరి మీకు ఇమీడియట్ గా ఇప్పుడు కళ్ళు మూసుకుంటే మీలో చాలా మందికి ఏకముఖి గాయత్రి కనిపించేస్తుంది. దానికి కారణం ఏంటి అంటే, చాలా మీరు సాధనలు చేసి ఉన్నారు ఈ దొరుకు జన్మలో, అది మీకు గుర్తుండటం లేదు. నేను చెప్పినా మీరు నమ్మరు. నేను చేయగలిగేది ఏముంది? నేను ఎందుకు ఆ విజువలైజేషన్ టెక్నిక్స్ నాకు కింద జన్మలో నచ్చలేదు, ఈ జన్మలో నేర్చుకుంటున్నాను నేను. చెప్పకండి ఎవరికి, మాస్టర్కి రాదు. ఏం చేస్తామో, ఒక్కొక్కడికి ఒక బలహీనత. విజువలైజేషన్ టెక్నిక్ అర్థమైంది అని చెప్పి కళ్ళు మూసుకుంటే అమ్మ చేతులు, ఒక మండలం, జపమాల, హంస, ఆ కాలు కిందకుంది, నడుము, వడ్డానము, ఎర్రచీర, ఆకుపచ్చ జాకెట్. సో క్లియర్ గా విజువలైజ్ చేసుకోండి. అప్పుడు మంత్ర జపం చేయకండి ప్లీజ్. నాకు అసలు అర్థం కాదు, అసలు మీరు ఎంత గొప్ప ఎక్స్పర్ట్స్ ఎలా అయిపోతారు. రెండు చేసేయగలరు మీరు, వద్దు మీరు చేయగలిగితే నేను ఒప్పుకోను. ధ్యానం చేస్తున్నప్పుడు ధ్యానమే చేయండి, జపం చేస్తున్నప్పుడు జపమే చేయండి, నిత్య జీవితంలో మననము చింతన జపం చేస్తున్నప్పుడు మీ బాడీలో ఆ మంత్రోచ్చారణ జరుగుతూ ఉంటే ఏం జరుగుతోంది గమనించుకోండి. ఖచ్చితంగా మార్పు ఉంటుంది, మాటకి ఎఫెక్ట్ ఉంటుంది అని మీకు అర్థమైనప్పుడు. ఋషుల యొక్క అద్భుతమైన మంత్రం మీకు ఎఫెక్ట్ ఇవ్వదు అని ఎలా అనుకుంటున్నారు మీరు? మీకు తెలియకపోయినా ఇస్తుంది అది. ఇప్పుడు మందు 15 రోజులు వాడమంటాడు డాక్టర్, అంటే మొదటి మాత్ర, రెండో మాత్ర, మూడో మాత్ర పనిచేయలేదనా? చేస్తుంది, మనకు కనిపించదు, నెట్ రిజల్ట్ అక్కడ తెలుస్తుంది మీకు. అర్థమైందా? దానికి మా గురువు గారు ఇచ్చే ఉదాహరణ ఏంటంటే, ఒక రాయిని పగలగొట్టడానికి కొడుతున్నారు, 100 దెబ్బకి పగిలింది అది. అంటే మొదటి 99 దెబ్బలు వేస్టా? వేస్ట్ కాదు కదా, మొదటి 99 ఏం చేసింది? అలాగా గాయత్రి మంత్ర జపము మీ లూజ్ చేస్తుంది. ఆ విజువలైజేషన్ విచిత్రమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా ఏంటి అంటే, ఆ ఆయుధాలను ఉపయోగించుకునేటటువంటి శక్తిని ఇస్తుంది. ఏ ఆయుధాలను ఉపయోగించాలి మీరు? కమండలము. కమండలంతో ఏం ఉపయోగిస్తాం మాస్టర్? ఒకటి అడిగాను నన్ను, కమండలం చూడమంటే మీకు తెలుసునో తెలీదు. ఋషులు శపించాలంటే ఏం చేశారు? ఫ్యాక్టర్ కొట్టారు. దాన్ని మనం పెద్ద తప్పుడయ్యేది భీకరాకార ఉత్పత్తి. ఇట్ ఇస్ నాట్ ఎ జోక్. అవుతుంది అది, మొదటి రోజు అవ్వకపోతుంది. అప్పుడు కమండలం ఉపయోగపడుతుంది. కానీ పక్కనే ఉంది జపమాల, లేకపోతే వేదాలు. జపమాల వేదాలు ఏంటి అంటే, నువ్వు ఎప్పుడు పడితే ఇప్పుడు థాట్లను కొట్టేసి భీకరాకారం తయారు చేయకుండా ఎప్పుడు ఉపయోగించుకోవాలో నీకు తెలియాలి అది అని ఆ పుస్తకం తీసి రిఫర్ చేసి. క్లియర్? స్టాప్ క్లియర్. ఇంతటి ఇప్పుడు మీరు మంత్ర జపం రోజుకి ఒక మంత్రం చేస్తే చాలా? రెండు చేసుకోండి. పోయి మూడు చేసుకుంటారా? ఎన్ని చేయాలి? 10 మాలలు చేసేవాళ్ళు చేతులు అయితే వాళ్ళ పేర్లు అన్ని నోట్ చేసుకుని, వాళ్ళు వచ్చిన వాళ్ళు 10 మాలలు. రెండోది ఏం చేయాలి వాళ్ళు? విజువలైజేషన్. గాయత్రి మాత్రమే ముందు చేయండి, సింపుల్ గా ఉంటుంది. రైట్. అంతే, మీరు గాయత్రి మాత్రం చింతన చేస్తున్నారో లేదో అన్నది నాకు ఎలా తెలుస్తుంది అంటే, నేను మీకు తెల కాగితం ఇస్తా, పెన్సిల్ ఇస్తా, మీరు నిజంగా విజువలైజ్ చేయగలిగితే గీసేస్తారు. అంతే కదా, గీయలేకపోయారు అంటే. అంతేత మీరు నన్ను టెస్ట్ పెడతారేమో నేను ముందే చెప్పాను, నాకేం కనిపించదు. అంతేత నాకేం గీలేదు. విజువలైజేషన్ చేసుకోండి. ముఖ్యంగా నేను ఇచ్చే సలహా ఏంటంటే రాత్రి పడుకునేటప్పుడు చేసుకుంటూ పడుకుంటే. కానీ మీకు ఇంకొక పాయింట్ చెప్పాను నేను, మీకు గ్రూప్స్ గా విడిపోండి. మీకు ప్రతి వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటి అంటే, గాయత్రి రామాయణంలో ఒక శ్లోకం, భగవద్గీతలో ఒక శ్లోకం ఎన్నుకోండి. ఎన్నుకున్నాక పడుకునేటప్పుడేమో భగవద్గీత 5 సార్లు ఆ శ్లోకాన్ని చదువుకోండి. నిద్ర లేవగానే మొహం కూడా కడుక్కోకుండా కళ్ళు మీ దగ్గరే పెట్టుకోండి బెడ్ ఎక్కడ. కళ్ళు తెరవగానే మొదట ఆ శ్లోకాన్ని చదువుకోండి. ఏ శ్లోకం అర్థమైందా అందరికీ? అది ఇవాళ నుంచి మీరు ప్రాక్టీస్ చేసుకోండి. మీరు పోస్ట్ పోన్ చేస్తున్నాను, సరే రేపు నెక్స్ట్ టైం నేను క్లాస్ కి వచ్చినప్పుడు అడుగుతాను నేను, మీరు ఇది 5 సార్లు మీరు ఎన్నుకున్న భగవద్గీత, 5 సార్లు గాయత్రి రామాయణం మీరు ఈ వారంలో చదివితే ఖచ్చితంగా నోటికి వచ్చేస్తుంది. విత్ తాత్పర్యం, అర్థంతో పాటు అర్థం కూడా రాసుకోండి. ఇంకేంటి, సంస్కృత శ్లోకాలకు అర్థం తెలియకపోతే అవి మన బాడీలో రియాక్షన్ ఇవ్వటం. కానీ పాయింట్ అర్థమైంది కదా? ఇది చాలా చాలా ఎసెన్షియల్. మీరు మాకు టైం లేదు అంటే కుదరదు. MBBS వాడు నేను ఇంత పుస్తకం ఎక్కడ చదువుతానండి అంటే ఏమంటాడు? చదువు మానేను ఆయన అంటాడు. నేను ఆ మాట అనలేను. ఇంకేంటే, మిమ్మల్ని లాక్కపోతే నన్ను నా గురువు లాక్కుపోరు, నా కర్మ అది. మీకోసం ఏం చేయటం నేను? నేను మీకు ఇది చెప్పలేదు అనుకోండి, మా గురువు ఏమంటాడు? నేను నీకు చెప్పనంటాడు, భలే గురువులు దొరికారు. ఎస్, ఇది మెడికల్ బుక్ ఎండోక్రినాలజీ, అవంతా మెడిసిన్ లో ఉన్నాయి. ఎండోక్రైన్ సిస్టమ్, సోల్ ఇండెక్స్ మెకానిజం లో మనకు కావాల్సిందంతా ఇచ్చేసాను నేను. మనకు కావాల్సినంత వరకు సావిత్రి కుండలిలో మనకు కావాల్సింది ఇచ్చా. కానీ మనకు కావాల్సినంత వరకు ఉన్నా మిగతావి కూడా మీకు తెలియాలి. యూ షుడ్ బికమ్ గుడ్ డాక్టర్. రేపు మీరు 3-4 ఏళ్ళు ఇలా చేయగలిగితే ఈ డాక్టర్లందరికీ పోటీగా మీ చేత నేను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఓపెన్ చేసి, మీరు ఓపెన్ చేసినా చేయకపోయినా నేను ఒక్కడిని చేసేసుకుంటా. మీ మీద ఏం ఆధారపడటం లేదు. అది ఎందుకంటే మీ మీద ఏదో ఆధారపడిపోయాను అనుకుని మీరు పోజు కొడతారేమో, ఐఎమ్ నాట్ డిపెండెంట్ ఆన్ యూ. కానీ మీరు కనుక నేర్చుకుంటే నేర్పడానికి రెడీగా ఉన్నా. కానీ యూ షుడ్ చాలా సీరియస్ గా నేర్చుకోవాలమ్మా. మీరు మీ పిల్లలకి పరీక్షకు ముందు ఎలా చదవమని చెప్తారో అంత సీరియస్ గా కూడా మీరు చదువుకోండి. అంచేత ద న్యూ ఇయర్ ఎడ్యుకేషన్ బుక్ తీయండి, నాకు బుక్ తీయండి. Page 4 తీయండి. ఎడ్యుకేషనల్ ట్రెండ్స్ ఇన్ ఎ వరల్డ్ క్రైసిస్ వచ్చిందా? అందులో సెకండ్ లైన్ క్యారెక్టరైజ్డ్ బై డీప్ కన్సర్న్ ఓవర్ బోత్ ది ప్రిజర్వేషన్ అండ్ ఎన్రిచ్మెంట్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్. అది అండర్లైన్ చేసుకోండి. మన బాధ అది. ఏంటంటే మన బాధ హ్యూమన్ వాల్యూస్ పోయాయి. ముఖ్యంగా మన భారతదేశంలో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అనేటటువంటి కాన్సెప్ట్ పోయి చివరికి ఎలా ఉంది అంటే మాట్లాడుకుంటుంటే చంపేసుకుంటున్నారు, కొట్టేసుకుంటున్నారు. అంచేత కన్సర్న్, మీకు ఆ బాధ ఉంటే ఏంటి, వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్, ఏంటి బతుకు అసలు? అవగాహన లేనటువంటి బతుకులు, ప్రేమ లేనటువంటి బతుకులు, లక్ష్యహీనమైనటువంటి. మీ లక్ష్యం ఏంటి అంటే సుఖంగా ఉంటే చాలు, నన్ను నిద్రపోనిస్తే చాలు, టైంకి టీవీ చూడనిస్తే చాలు. అర్థమైందా? ఆ కన్సర్న్, మీకు ఆ బాధ కనుక ఉంటే మానవ జాతి ఎటు వెళ్తుంది? ఎంత గొప్పవాడైనా వాడు, ఎంత గొప్పవాడైనా కావచ్చు, కానీ వాడికి హ్యూమన్ వాల్యూస్ లేవు. హ్యూమన్ వాల్యూస్ అంటే అర్థమవుతుంది కదా మీకు, జాలి, దయ, కరుణ, ప్రేమ ఇవేం లేవు. ఇక ఉన్నాయి ఎవరికైనా? ఉన్నది ఏంటి? మోహం ఉంది. మీ పిల్లల మీద మీకు ప్రేమ లేని లేవు, మోహం ఉంది. ప్రేమ ఉంటే వాళ్ళకి పెట్టవలసిన తిండి పెడతావు, స్లో పాయిజన్ ఇవ్వవు కదా. చెప్పినా ఇది పెట్టండి, ఈ విధమైనటువంటి తిండి పెట్టండి అని మనం చెప్తున్నాం. ఇప్పుడిప్పుడే కొంతమందికి నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. నేను అసలు పిల్లలకి ఏం పెట్టాలి, పెద్దలకి ఏం పెట్టాలి, వాళ్ళకి బ్యాలెన్స్డ్ డైట్ ఎలా ఉండాలి అని నేను చెప్పినా మా ఇంట్లోనే మా కుటుంబంలోనే నేను అలా గాలికి పోతుంది చెప్పింది. అంటే ఇప్పుడు నేను ఏమంటున్నానంటే నేను వదలను, నేను చెప్పినట్టు నేను వినకపోతే నేను మీ దగ్గర ఎందుకు ఉండాలి? సింపుల్ క్వశ్చన్ అనమాట. దట్ ఈస్ ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ వెరీ సూన్ టు ఎవ్రీబడి. అందుకే నేను మూడు రకాలుగా జీవించదలుచుకున్నా. నా లైఫ్ నేను జీవిస్తాను, నేను చెప్పే కదా, నేను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఓపెన్ చేసేస్తాను 4-5 ఏళ్లలో. హలో, మీరు మీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ, మీకు అర్థమైనట్టు జీవిస్తూ, మేము అది చేసుకుంటున్నాం మాస్టర్, ఆ గురువు కార్యక్రమాలు చేసుకుంటున్నాం అంటే నాకు ఓపిక ఉంటే ఆ గురువు కార్యక్రమాలకి నేను ఖచ్చితంగా వచ్చి చెప్తాను. కానీ నా కార్యక్రమాలు కాదు, అవేంటవి? మీ కార్యక్రమాలు. నా కార్యక్రమాలు వేరు, మీ కార్యక్రమాలు వేరు. ఇంకా మన కార్యక్రమాలు ఏంటి? ఇప్పుడు ఇందాక డబ్బులు తీసాను. ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమం మన కార్యక్రమం, వేటపాలెంలో జరిగేటటువంటి కార్యక్రమం మన కార్యక్రమం, ఇంకో చోట ఉండవయ్యా. కానీ మిగతా అన్ని గురువుల దగ్గరికి వెళ్తాను నేను, ఎవరు ఏం అడిగినా చెప్తాను. కానీ అది మీ కార్యక్రమం, మీకు కావాల్సింది చెప్తా. కాదండి, మా దగ్గరికి వచ్చినా మీరు మన కార్యక్రమంగా దాన్ని మార్చండి, మారుస్తా. ఇస్ ద లైన్స్ క్లియర్? కానీ నేను ఎక్కడుంటాను అక్కడ నాకు ఇష్టం వచ్చినట్టు ఉంటేనే తప్ప, లేకపోతే మనుషులు నేను బతకనివ్వను. ఏం చేస్తాను? వాళ్ళని చంపేస్తాను. ఇంచేతంటే మీకు ఆ వేడి రావటంలే, చంపుతానంటే వేడి వస్తుంది, వస్తుంది గ్యారంటీ కదా, ఆవిడకి చావాలని ఉండదు కదా. అంటే క్రైసిస్ అమ్మ, మీకు అంత మంట మండటం లేదు కానీ నాకు మండుతుంది. కొంపలు అండుకుపోతూ ఉంటే, మానవజాతి నాశనం అయిపోతూ ఉంటే, నా ఇంట్లో అది ఉందా, వాళ్ళ ఇంట్లో అది ఉందా, వాడిది ఉందా, ఆ దేశం ఇలా ఉందా, ఏంటి వాట్ నాన్ సెన్స్ ఆల్ దిస్ బీజేపీ పీపుల్ అండ్ ఆల్ దిస్ పీపుల్. పాయింట్ అర్థమైందా? నెక్స్ట్ అండర్లైన్ చేసుకోండి. థర్డ్ పారాగ్రాఫ్ చూడండి, థర్డ్ పారాగ్రాఫ్ చదవండి. అది ఎడ్యుకేషన్ అంటే, అంటే ఎడ్యుకేషన్ మొట్టమొదటి ఏం చేయాలి అంటే పర్సనల్ ఫిలాసఫీ ఉండాలి, నేను ఎందుకు జీవిస్తున్నాను. కానీ నేను ఎందుకు జీవిస్తున్నాను కనుక అందరూ అలాగే జీవించాలి కుదరదు. అంతేత ఏం చెప్తున్నాను అక్కడ, సెన్స్ ఆఫ్ వాల్యూస్. దాని తర్వాత ఏంటి, లిటరేచర్ మ్యూజిక్ అండ్ ఆర్ట్స్ కి టేస్ట్ ఉండాలి. ఇప్పుడు సినిమా పాటలు నాకు ఒక్కటే అర్థం అవటం మానేసి, ఐదర్ ఐ డోంట్ నో వాట్ దే ఆర్ సింగింగ్, ఆర్ దే డోంట్ నో వాట్ దే ఆర్ సింగింగ్, ఆర్ టుగెదర్ వీ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఒక సినిమా పాట నాకు అర్థం అవటం మానేసింది. మ్యూజిక్ ఎలా ఉంటుంది దేవుడి తెలియలేదు. ఐ డోంట్ నో వెదర్ ఇట్ కెన్ కాల్ ఇట్ మ్యూజిక్ ఆర్ నాయిస్, అది ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ థింక్ అబౌట్ ఇట్. నాకు మాత్రం అది మ్యూజిక్ లాగా ఏమనిపిస్తుంది, అది నాయిస్ అనిపిస్తుంది. అంటే దట్ ఈస్ యువర్ టేస్ట్. కాదండి మాకు నాయిస్ గానే ఉందండి, నువ్వు ఎందుకు భరిస్తున్నావు అది? ఎందుకు ఆ సినిమాలు నడుస్తున్నాయి నీకు ఇష్టం లేకపోతే? నువ్వు ఎవడో పోజు కొడితే ఎట్లా? యూ హ్యావ్ టు చేంజ్ ద సొసైటీ కదా. దానికి ప్యారలల్ గా నేను ఎక్కడ క్లాస్ పెట్టమన్నా, నేను చాలా మందిని నిన్న రాత్రినే క్యాజువల్ గా చెప్పాను, అని చేత పాపం వాళ్ళకి తెలియదు ప్రజ్ఞాగీతం ఏదో ఉంటుందిట, నేను వినలేదు అవి. నేను ఏం చెప్పాను అంటే, క్లాసు మొదటి ముందు ప్రజ్ఞాగీతం పెట్టండి, క్లాస్ అయిపోయాక ప్రజ్ఞాగీతం పెట్టండి, వీళ్ళు ఇంట్రడ్యూస్ అని నిన్ననే అనుకున్నాను. ఇంకా మీకు ఎవరికి తెలుసా ఈ విషయం? తెలియదు కదా. మరి ఎందుకు రాలేదు అది? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? నా క్లాసుకి ముందు ఆ పాట ఉండాలి అని చెప్పలేదు శంబాలలో కూడా, మరి ఎందుకు రాదు అది? మీకు అర్థమవుతుందా నేనేం చేసేది మిమ్మల్ని? హౌ కెన్ ఐ టీచ్ యూ పీపుల్? చెప్పలేదు అది నేను. మరి ఇవాళ కూడా ఊరుకున్నాను నేను, ఎందుకంటే వస్తున్నప్పుడే నా మూడ్ కరెక్ట్ గా లేదు, కానీ క్లాస్ లో నా మూడ్ బాగానే ఉంది కదా, బాగాలేదనిపించిందా? ఇప్పుడు మళ్ళా ఫైర్ అవుతుందా? అంటే ఐ కెన్ కంట్రోల్ మై మూడ్, యూ కాంట్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఎప్పుడు నా క్లాస్ జరిగినా, ఎక్కడ జరిగినా ముందు ఆ పాట ఉండాలి. ఆ పాట హ్యాజ్ ఎ మీనింగ్, వాల్యూస్ గురించి మాట్లాడతాయి ఆ పాటలు, మన ఓరియంటేషన్ గురించి మాట్లాడుతుంది,
మనం ఇదేదో మన ఎండోక్రినాలజీ చదివేద్దాం అది చదివేద్దాం అని కాదు. ఏంటా పాట? చిత్రకారిహన్నే, నేనేం చెప్పా, ఆ లిటరేచర్ మీ దగ్గర ఉండాలి. ఆ పాట పాడుతున్నప్పుడు మీరు గొంతెత్తి పాడాలి. చెప్పానా? ఏం చేస్తున్నారు మీరు? ఏంటి, దిస్ ఇస్ ద క్లాస్ ఐ హ్యావ్. వదలను మిమ్మల్ని చావగొడతా, పారిపోతే పారిపోండి, వస్తే మాత్రం చావగొడతా కదా. మరి ఇప్పుడు ఆ పాట వినిపించగలరా మీరు? రెడీ చేయి, క్లాస్ అయిపోయాక పెడుతుంది. కానీ ఏ పాట పెట్టాలి మొదట స్టార్ట్, తర్వాత అది రెడీగా ఉంచు, క్లాస్ అయిపోగా నేను ఒక్కాలి అది రెడీ చేసుకోదు. నెక్స్ట్ టేస్ట్ ఫర్ లిటరేచర్ మ్యూజిక్ అండ్ ఆర్ట్స్ అంటే నేను ఇక్కడ చెప్పేటటువంటిది మిమ్మల్ని ఎటు తీసుకెళ్తుందో అర్థం చేసుకోండి. యూ హ్యావ్ టు గెట్ ద టేస్ట్ ఆఫ్ ఇట్. ముందు రుచి రాదు, తినగా తినగా రుచి వస్తుంది, వినగా వినగా రుచి వస్తుంది. టు గ్రో ఇన్ ఎబిలిటీ టు అనలైజ్ ప్రాబ్లమ్స్ అండ్ అరైవ్ ఎట్ థాట్ఫుల్ కన్క్లూజన్. ఇప్పుడు ఏంటి ప్రాబ్లమ్? మనుషులందరికీ ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అసలు తెలీదు. నో ఎడ్యుకేషనిస్ట్ నోస్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్. కానీ ప్రాబ్లం తెలియాలి, ప్రాబ్లం తెలిసాక ఎడ్యుకేషన్ ఏం చేయాలి? ఇక్కడ ఏం చెప్తున్నాడు? థాట్ఫుల్ కన్క్లూజన్. సొల్యూషన్ వస్తుందో రాదో తెలియదు, కానీ వీ షుడ్ కన్క్లూడ్ ఇదిగో ఇది కారణం అని. గురువులు అది ఏం చెప్తున్నారంటే మనం ఆత్మలము అనేది మర్చిపోయాం కనుక ఈ గొడవలన్నీ వస్తున్నాయి. దట్ ఈస్ ద బేసిక్ ప్రాబ్లం. యూ నెవర్ థింక్ లైక్ ఎ సోల్. నువ్వు అంటా అంతే దేవుడు, దయ్యం, ఆత్మ ఉంది అని. నువ్వు మాత్రం ఆత్మలాగా ప్రవర్తించవు, ఆత్మలాగా ఆలోచించవు. ఎలా ఆలోచిస్తావు అంటే శరీరంలాగా ఆలోచిస్తావు. ప్రాబ్లం అర్థమైందా? ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మూడు పెట్టాం మనం. టు థింక్ లైక్ ఎ సోల్, నేను ఒక ఆత్మని, ఒక డివైన్ పవర్ ని, ఆ డివైన్ పవర్ ఈ బాడీలో ఉంది, ఈ బాడీ అలా ఆలోచించు, దట్ ఈస్ ద ఎడ్యుకేషన్ వీఆర్ గోయింగ్ టు గివ్. నెక్స్ట్ 1, 2, 3, 4, 5, 6, 7th పారాగ్రాఫ్ చూడండి. 7th పారాగ్రాఫ్ లో డ్యూయలిజం అని ఉంది ఫస్ట్ లైన్ లో, కనిపించింది అందరికి. ద వరల్డ్ టుడే సఫర్స్ ఫ్రమ్ ఏ కల్చరల్ ప్రొవిన్షియాలిజం బేస్డ్ ఆన్ ద డ్యూయలిజం. డ్యూయలిజం అన్నది ఒక్కటే అర్థం నేను చూసుకోండి. ఇప్పుడు ఏమైంది అంటే అర్థమవుతుందమ్మా పాయింట్ లైన్ అర్థం. ఇప్పుడు మన జీవిత విధానం ఎలా ఉంది అంటే అవుట్వర్డ్ బాహ్య జగత్ గురించి ఆలోచిస్తున్నాం తప్ప లోపల కూడా ఒక చేతనత్వం ఉన్నది అన్నది మనం మర్చిపోయాం. యు ఆర్ నెవర్ వరీడ్ అబౌట్ యువర్ ఇన్నర్ కాన్షియస్నెస్. నీ లోపల ఉన్నటువంటి కుళ్ళు, నీ కోపలు ఉన్నటువంటి ఆలోచన విధానాలు, నీ లోపల ఉన్నటువంటి మద మోహ మాత్సర్య కామక్రోధ లోభ మదమోహాలు ఏవో చెప్పుకుంటాం కదా చెత్త, అంతా నీలో కొక్కుకుని చచ్చావు నువ్వు. దాని గురించి నువ్వు ఆలోచించడం లేదు. యు ట్రై టు క్లీన్ ద అవుటర్ సర్ఫేస్, పౌడర్లు కొట్టేసుకుంటావు. ఫెయిర్ అండ్ లవ్లీయా, ఇంటర్ ఫెయిర్ అండ్ గ్లోవా, మీ ఇష్టం. బాహ్యానికి మీ ఇష్టం, రాసుకోండి, రాసుకోవద్దని నేను అంటాను లేదు, నేను రాసుకుంటాను. కానీ అదేంటో ఎంత రాసుకున్నా నేను నా రంగు మారలేదు. మరి మందులేం పనిచేయలేదు. బయట గురించి నేను మాట్లాడటానులే, ఆ సీరియస్నెస్ అర్థమవుతుందా? యువర్ ఇన్నర్ మ్యాన్ ఈజ్ నాట్ చేంజింగ్. యు ఆర్ యాజ్ క్రూయల్ యాజ్ ఎనీబడి, యాజ్ రఫ్ యాజ్. అసలు నీ చేతనత్వం ఏం లేదు, అంతర్చేతనత్వం ఇంకా గ్రో అయ్యేది. డ్యూయలిజం అంతర్బహిష్ట అపవిత్ర పవిత్రోవ సర్వావస్థాన్ గతోపివ యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్య అభ్యంతర స్థితి. అది రెడీ చేసుకోవాలి. ఇది దాని తర్వాత పేజీ నెంబర్ 5కి వెళ్ళండి. ఫస్ట్ పారాగ్రాఫ్ లాస్ట్ లైన్ చూడండి. ఫస్ట్ పారాగ్రాఫ్ లాస్ట్ లైన్ పేజ్ నెంబర్ 5 చదవండి. వైల్ ది వెస్ట్ ఇప్పుడు యాక్చువల్ గా కావాల్సింది ఏంటి, మనం చేస్తున్నది ఏంటో చూడండి. యూ హ్యావ్ టు బికమ్ వరల్డ్ లీడర్స్. మీ వల్ల అయినా ప్రపంచం మారుతుంది, లేకపోతే మొత్తం మనం అందరం కలిసి చేస్తాం. హ్యుమానిటీ హ్యుమానిటీ బతకాలి అంటే మన ప్రయత్నాలే ఉపయోగపడతాయి. ఇంకేంటి, ఇలాగ నాకు తెలిసి ఎవడు ప్రయత్నించటం లేదు. మీకు తెలిసి ఎవడని ఇలా ప్రయత్నిస్తున్నాను. పుస్తకాలు ఉన్నాయి, వెబ్సైట్ లో తీసే పుస్తకం ఇది, నాదేం కాదు. కానీ ఎవడు చదవటం లేదు, చదివి అర్థం చేసుకోవటం లేదు. ఏం చెప్తున్నాడు? వెస్ట్ ఈ సీకింగ్ ద ప్రిన్సిపల్స్ అపాన్ విచ్ పీస్ఫుల్ అండ్ ఫ్రూట్ఫుల్ లివింగ్ కెన్ బి ఫౌండ్.
వెస్ట్ లో అమెరికాలో అక్కడ అక్కడ ఏమవుతుంది టెర్రరిజం. వాళ్ళ ఆలోచన విధానంలోనే ఉన్నటువంటి మన ఎడ్యుకేషన్ మనకి నక్సలైట్స్ ని వాళ్ళని ఇస్తుంది. టెర్రరిజం టెర్రరిజం టెర్రరిజం. ఈస్ట్ కెన్ గివ్ యూ శాంతి, ఓం శాంతి శాంతి. అది ఒక ఎడ్యుకేషన్, అదొక గోల్ అనే మీకు తెలియటం లేదు అసలు. అదేందా అది వాడు చెప్తున్నాడు అక్కడ. అంచేత ఈస్ట్ మే ప్రొవైడ్ ద కౌంటర్ బ్యాలెన్స్ టు అవర్ అగ్రెసివ్ మెటీరియలిజం. వెస్ట్ విదేశీయుల యొక్క ఆ భౌతికతకు బ్యాలెన్స్డ్ గా మనం ఇవ్వాలి వాళ్ళకి ఏంటి ఆలోచన విధానాన్ని. సెకండ్ పారాగ్రాఫ్ లాస్ట్ లైన్ చూడండి. వీ కెన్ ఇఫ్ వీ చూస్ అదే అండర్లైన్ చేసుకోండి. ఏం చెప్తున్నాడు ఇక్కడ అయితే, ఇలాగ మనం అందరం కలిసి చదువుకోవటానికి ఒక టీచర్ దొరకడు. అంటే ఏం చెప్తున్నాడు అక్కడ, మీకు నిజంగా ఈ ఆవేదన ఉండి మానవ జాతి ఎక్కడికి వెళ్తుంది అన్న ఆవేదన ఉండి మీరు ఏమైనా చేయగలిగితే మీరు ఏం చేయాలి అంటే, వీ కెన్ ఇఫ్ వీ చూజ్, మీరు ఇష్టపడాలి దానికి, మేక్ యూజ్ ఆఫ్ ద వాస్ట్ హెరిటేజ్ ఆఫ్ ఓరియంటల్ కల్చర్ అవైలబుల్ టు అస్ ఈవెన్ ఇన్ అవర్ నైబర్హుడ్ లైబ్రరీస్. మీ పక్కనున్న లైబ్రరీస్కి పోయి, విదేశీయులకి చెప్తున్నాడు, ఈ లైబ్రరీస్కి పోయి ఈస్టర్న్ రిలిజియన్ మన వేదాలు దాని గురించి రాసిన ముందు మీరు చదువుకోండి, ముందు పుస్తకం తీసి దులపండి, ఆ పుస్తకాన్ని చదవండి. ఒక శ్లోకం చదవగానే ఏం చేస్తారు, ఒక లైన్ చదవగానే డాక్టర్ అయిపోతారు మీరు. ఇంకా దుమ్ము దులపండి, లైబ్రరీస్ లో ఉన్నటువంటి ఈస్టర్న్ మిస్టిసిజం మీద ఉన్నటువంటి బుక్స్ అన్ని చదవండి అని చెప్తున్నాడు లైబ్రరీస్కి పోయి వాడికి. నాకు తెలియదు మనమే చదవకపోతే వాళ్ళేం చదువుతారు. సిక్స్త్ పేరా, సిక్స్త్ పేజ్ లో లాస్ట్ పారాగ్రాఫ్ చేసుకోండి. The broad purpose of advancement of learning, unda? The broad purpose of advancement of learning, to use Bacon's phrase, is to throw light on four basic questions for human existence. Kasvam koham kutaha ayaka. Okka shlokallo mana vallu chepparu. Daniki vallu inta pedda philosophy rachharu. Entadi, what is man? అసలు నువ్వెవరివో నీకు తెలియకుండా మీరు పిచ్చి వాళ్ళలాగా ఇలా పరిగెడుతూ ఈ ఉద్యోగం కోసం ఆ ఉద్యోగం కోసం అది చేస్తాం, ఈ పెళ్లిళ్ళు చేస్తాం, పిల్లలు లేరు వాళ్ళు లేరు, నీకు ఇదంతా బాధలు కరెక్టే. అసలు నువ్వెవరివి? వాట్ ఈస్ మ్యాన్? ఆన్సర్ లేదు మీ దగ్గర. వాట్ కైండ్ ఆఫ్ ఫిజికల్ యూనివర్స్ ఈజ్ ఇట్ దట్ మ్యాన్ ఇన్ హిట్? మనిషి ఈ పృథ్వీ గ్రహం మీద ఎందుకున్నాడు? ప్రపంచంలో ఈ విశాల విషయంలో ఇంకో మనిషి లేడు అక్కడ, ఇంతవరకు సైంటిస్ట్ కనిపెట్టలేదు. ఉన్నారా ఎక్కడైనా? మనిషి అనేటటువంటి విచిత్రమైనటువంటి జంతువు ఏంటంటే, బుద్ధి ఉంది వాడికి అంటాడు, పనంతా బుద్ధిహీనులుగా చేస్తాడు. విచిత్రమైనటువంటి మనిషి, విచిత్రమైన జంతువు. ఒక పక్క నేను చాలా బుద్ధివాడిని, బుద్ధి ఉన్నవాడిని అంటాడు, పనులు ఎలా చేస్తాడు? బుద్ధి లేనివాడిగా చేస్తాడు. మరి అదొక డివాలిజం ఏమో. అది ఈ పృథ్వీ గ్రహం మీదే ఎందుకున్నది? సైంటిస్ట్ దగ్గర దీని దగ్గర ఆన్సర్ లేదు. మన భగవద్గీతలో చాలా స్పష్టంగా ఉంది, సోలార్ సిస్టమ్ అని నేను క్లాసులు తీసుకున్నాను, కానీ ఆ సోలార్ సిస్టమ్ మీద క్లాసులు అలా గాలిగిపోయాయి. నోబడీ ఈజ్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ ఇట్. సోలార్ సిస్టమ్ క్లాసులు మళ్ళా మీరు రివైవ్ చేసుకోవాలి. నన్ను అడగకండి, చదువుకోండి. మీరు సోలార్ సిస్టమ్ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం. ఈ విద్యను, ఈ యోగ విద్యను నేను మొట్టమొదట సూర్యుడికి చెప్పాను. సకాలేన మహతా యోగం నెక్స్ట్ కాలక్రమంలో యోగం పోయింది. అంచేత మళ్ళీ మీరు ఆ సోలార్ సిస్టమ్ గురించి నేర్చుకోవాలి. అంచేత మీరు చాలా గ్యారంటీగా నేను చెప్తున్నా, మీకు చాలా విల్ పవర్ ఉండి నాతో రాగలిగితే తప్ప మీలో ఐదు ఆరుగురు కంటే రెండు మూడు నెలల తర్వాత ఎవరు మిగలరు. నేను వదలను. బాగా నేర్చుకునేవాడికి చెప్పాలి, కానీ ఇందుకు చెత్తా చెదారం అంతా పోగు చేస్తుంది. మేము చాలా బిజీ అండి, మేము చదవలేము అంటే నువ్వు చదవ బాక. ఇన్ వాట్ వే ఐఎమ్ కన్సర్న్ విత్ యువర్ ల్యాక్ ఆఫ్ టైం. నాకు టైం ఉంది అనుకుంటున్నారా మీరు? నాకు టైం లేదు యాక్చువల్. పాయింట్ అర్థమవుతుందా? ఇది సోలార్ సిస్టమ్ గురించి చదవమన్నప్పుడు మీరు యావ తెచ్చుకుని చదవాలి. అది ఇక్కడ చాలా మందికి ఆ క్లాసులు చెప్పాను నేను, చదవండి. అది మీరు ఇంటూ స్మాల్ న్యూక్లియస్ తయారు చేసి చదవండి. రష్ అక్కర్లేదు నాకు ఉత్తనే, పెద్ద మంది లక్షలాది మంది వచ్చినా నాకే ఇంట్రెస్ట్ ఉండదు, కోంపడతా ఎందుకు వాళ్ళు ఏడుస్తారు తిట్టారు మాస్టర్. అయితే ఇది మొదటి క్లాసులు కనుక ఓకే, అర్థమైంది కదా. ఫోర్త్ మూడోది, బై వాట్ ప్రోసెస్ ఆఫ్ ఎవల్యూషన్ డిడ్ హ్యూమన్ స్పీసీస్ ఎమర్జ్ ఫ్రమ్, సెవెంత్ పేజీలో, ఎమర్జ్ ఫ్రమ్ ద మ్యాట్రిక్స్ ఆఫ్ నేచర్ సో దట్ మ్యాన్ కుడ్ బికమ్ ద సెల్ఫ్ కాన్షియస్ అండ్ క్రియేటివ్ ఇండివిజువల్ ఈన్ అ వీల్. దీనికి మీరు ఏం చేస్తారంటే ఒక బొమ్మ మీ దగ్గర నిరంతరం ఉంచుకుని ఆ బొమ్మను మీకు కాన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యాన్ ఉందా ఎక్కడైనా, ఇది మీరు తీసుకోండి తను అడిగి. ఇప్పుడు నాకు టైం అయిపోతుంది బయలుదేరాలి నేను. కాన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యాన్ అందరూ మీ దగ్గర ఉంచుకోండి, దట్ ఈజ్ అవర్ బైబుల్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యాన్ మీ దగ్గర ఉంటే నేను చెప్పేదంతా అర్థమవుతుంది, జాలాకుల మహర్షి చెప్పిందంతా అర్థమవుతుంది, స్పిరిచువలిజం మొత్తం అర్థమవుతుంది. ఒక పేజీ అది, సింగిల్ పేజ్. అది మూడో దానికి కాన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యాన్ రాసుకుని ఆ బొమ్మ మళ్ళీ నేను అడిగినప్పుడు కాదు, మీరు నెక్స్ట్ క్లాస్కి వస్తున్నప్పుడు మీ దగ్గర ఉండాలి అది, ఈ పుస్తకాలు అవి. అంతే తప్ప మళ్ళా నేను అడిగితే మర్చిపోయామండి అంటే అసలు మీకు ఇంట్రెస్ట్ లేదనమాట. వీలైతే మీరు ఇంకో పుస్తకం కూడా తెచ్చుకోవాలి. ఏంటది ఫోర్త్, నోయింగ్ సంథింగ్ అబౌట్ ద కాస్మాస్ అండ్ అబౌట్ హ్యూమన్ నేచర్ వాట్ ఈస్ బెస్ట్ కైండ్ ఆఫ్ సొసైటీ ఫర్ మ్యాన్స్ ప్రోగ్రెసివ్ సెల్ఫ్ ఎవల్యూషన్. ఇది తర్వాత తర్వాత చెప్తాను. ఆన్చే కళ్ళు మూసుకున్న పాట వినండి. ఆ పాట అర్థం ఏంటి అంటే గురువు గారు తన కాన్షియస్నెస్ లో లాక్స్ ఆఫ్ సీడ్స్, స్పిరిచువల్ సీడ్స్ నేను తయారు చేశాను, మీరు త్యాగము తితీక్ష తపము అనేటటువంటి భూమిలో మీ మనస్సులో కనుక ఆ బీజాలు నాటుకోగలిగితే మీరు కూడా మహామానవులుగా మారుతారు. కళ్ళు మూసుకుని సీరియస్ గా నేను ఆన్చే, మైనే జీవన్,